సిద్ధం కదా.
వీరు చాలా మంచి కార్యక్రమాలు జరిగి పాతాళ మెరకరు, పాతాళంలోనే మెరక. ఒకటి కేవీకే రాజు గారి పేరు మీద కేవీకే రాజు విద్యానికేతన్ అని ఒక హై స్కూల్ ఇక్కడ కట్టబోతున్నారు పాతాళ మెరకలో. ఆ హై స్కూల్కి శంకుస్థాపన ఈరోజు శంకుస్థాపన చేయటం జరిగింది. ఆ శంకుస్థాపన అయిన తర్వాత ఈ మండపం ఇక్కడ సూర్యనారాయణ రావు గారు ఓపెన్ చేశారు. ఒకటి హై స్కూల్ శంకుస్థాపన, రెండు ఈ మండపం, తర్వాత హోమియోపతి హాస్పిటల్ అని కట్టారు ఇక్కడ. దానికి ఆ భవనం ప్రారంభోత్సవం అరవింద రెడ్డి గారు. ఈ కార్యక్రమానికి ఈ హై స్కూల్ బిల్డింగ్ నిర్మించబోయే హై స్కూల్ బిల్డింగ్ కి, అలాగే మంటప కార్యక్రమం, హోమియోపతి హాస్పిటల్ బిల్డింగ్ భవనం, తర్వాత ఇంతకుముందు తర్వాత అక్కడ ప్రయాణికులకు షెల్ట్ రోడ్ కట్టారు, ఇవన్నీ కూడా శివవర్మ గారు, పాతాళ మెరక గ్రామ కాపురస్తులు శివవర్మ గారి ఆధ్వర్యంలో ఆయన శారీరకంగా శ్రమపడి ఫైనాన్షియల్ బ్యాక్ని ఏ పని చేయడానికైనా డబ్బు ఉండాలి, డబ్బు లేకపోతే ఏ పని జరగదు. అంతేగా లక్షలాది రూపాయలు తెచ్చించి ఈ పనులన్నీ కూడా ఆయన శివవర్మ గారు నిర్వర్తిస్తున్నారు. మనం మంచి పని చేయలేకపోవచ్చు, కానీ మంచి పని ఎవరైనా చూస్తుంటే, మనం చూసి ఆనందిస్తే, చూసి సంతోషిస్తే, ఆ యుద్ధంలో భగవంతుడు కూడా కొంత వాటను మనకు పంచిపెడతాడు. ఎవరైనా మంచి పని చేసేటప్పుడు, గుడ్ వర్క్ చేసేటప్పుడు మనం చూసి సంతోషిస్తే వారు చేసే పుణ్యంలో కొంత వాటం మనకి ఇస్తాడు. హై స్కూల్ భవనం అనుకోండి, ఒక 700 లక్షలు అవ్వచ్చు. 700 లక్షలు కూడా ఆ శివవర్మ గారు పెట్టుకుని ఆ భవనంతో ఆయన చించి కట్టిస్తున్నారు. నేను ఆయన డైరెక్ట్గా అడగలేదు, కానీ ఎవరిని అడిగాను, మరి గ్రామంలో చందారుని వసూలు చేయాలని వసూలు చేసి ఉద్దేశం ఏమీ కనపడటం లేదండి, అంతా ఆయన చేతితో కట్టిదాన్ని మరి మీరు ఎవరన్నారు. నేను డైరెక్ట్గా శివవర్మ గారితో మాట్లాడలేదు. మొత్తం 100 లక్షలు వెచ్చించి వాడు చేయటం లేని పనులు చేయటం అంటే కౌరు చెప్పుకోవడం తేలికి, పని చేయటం కష్టం. కానీ ఏం చేయాలంటే చేతికి నోటికి చాలా దూరం ఉంటుంది. మన పని మాట చెప్పిన మాట చెప్పి మాట ఒక మాట చెప్తాం అనుకోండి, అది యాక్షన్లోకి వచ్చేటప్పటికి, చేతితో చేసేటప్పటికి మధ్యలో చాలా అంతరాలు ఉంటాయి, మధ్యలో మనసులో చాలా పొరలు ఉంటాయి. ఆ పాడలన్నీ తెలుపుకొచ్చి నా మనసులో నోరుతోడి చెప్పి నీ చేతితో చేయటానికి వాళ్ళు ప్రాక్టికల్ మ్యాన్ అయి ఉన్నారు. సర్వసాధారణంగా అరిశ్రమలు పెట్టేవారు చాలా మంది సొంత ఆస్తులు పెంచుకోవడానికి చూస్తారు, కానీ ఈ సంతకం 10 మందికి పంచిపెట్టే మనస్తత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. కేవీకే రాజు గారు మాటల సందర్భంలో ఒకసారి మాట నా దగ్గర అన్నారు, నా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇల్లు కట్టి పెట్టిన తర్వాత నేను ఇల్లు కట్టుకుంటానని. హైదరాబాద్లో అది సొంతది లేదు, ఇప్పుడు కూడా మన భారతదేశంలోని బంగ్లంచుల్లో కేవీకే రాజు గారు ఒకరు, కానీ ఈ రోజు కూడా నాకు హైదరాబాద్లో సొంతది లేదు. ఆయన అందరూ అంటే మరి ఏంటంటే, మీరు ఇంత ధనవంతరం లేకుండా చెప్పుకుంటారని సొంతం లేదంటే ఎక్కడ ఉంటే ఏంటి అని అంటూ ఒక సందర్భమే మాకు నా దగ్గర అన్నారు, నా ఎంప్లాయీస్ అందరికి కూడా నేను ఇల్లు కట్టిపెట్టుంటారు, ఆఖరి నేను కట్టుకుంటాను. పారిశ్రామికేత్తలందరికి కూడా ఆదర్శ పురుషుడు స్వర్గీయ కేవీకే రాజు గారు. నేనైతే ఉన్నాను అనుకోండి, నేను ఏదో పెద్ద పారిశ్రామికవేత్త అవుదామని అనుకుంటున్నాను అనుకోండి, మాట కోసం అనుకోండి, నేను ఏదైనా పరిశ్రమలు పెట్టి అభివృద్ధిలోకి రావాలని కాంక్ష అనుకోండి, అంటే నేను కేవీకే రాజు గారిని తప్పనిసరిగా ఆదర్శంగా తీసుకోవాలి. అంటే నేను కేవీకే రాజు గారిని ఆదర్శంగా తీసుకుంటే ఏది దేశం బాగుపడుతుంది, ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తాయి. అదేంటో పర్సనల్ ప్రాపర్టీ కాకుండా ఒక సమాజానికి ప్రాపర్టీ పెంచాలి, కంట్రీకి ఎసెట్స్ పెంచాలనేటువంటి కంక్షతోటి ఆయన వర్క్ చేశారు. సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఈ మంచి మంచి పనులకి ఖర్చు పెట్టాలనేటువంటి ఆ సంకల్పం నాకు ఉంది అని చెప్పారు. కేవీకే రాజు గారు ఏ పని అయితే సమస్యమంటున్నారు, ఆయన దేహం ద్వారా ఆయన చేయకపోయినప్పటికీ ఈరోజు శివవర్మ పని పూర్తి చేస్తున్నాడు అంటే దేహం వేరు, కానీ ఆ సంకల్పం కేవీత రాజు గారు దేహం లేరు, శివవర్మ దేహం లేరు, వాడి వేరికను ఆ కేవీత రాజు గారి యొక్క సంకల్పాన్ని శివవర్మ నెరవేరుస్తున్నాడు. ఈ తలంపులన్నీ వాడు నాకు శంకుస్థాపన చేస్తుంటే ఒకసారి నాకు మెరిసి నా బ్రహ్మంలో మెరిసిని అని చెప్పి అన్నీ కూడా మీకు వివరంగా చెప్పడం కోసం అది వచ్చిన పని ఇదే. కానీ ఈ పని నేను వస్తున్నాను కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇది ఈ ఆధ్యాత్మిక ప్రసంగం కూడా ఏర్పాటు చేశారు. ధనం ఉన్నంత మాత్రం చేత అందరం మంచి పని చేస్తారని అనుకోకండి. ధనం సంపాదించడం కంటే ధనాన్ని సద్వినియోగం చేయడం కష్టం. ధనం సంపాదించడం కష్టమే, కానీ ఆ ధనాన్ని మంచి పనులకు ఉపయోగించడం ఇంకా కష్టం. ఇది ఇంగ్లీష్లో సామెత. ధనం సంపాదించడం కష్టమే, కానీ ఆ ధనాన్ని మంచి పనులకు ఉపయోగించడం ఇంకా కష్టం. రాజగోపాలాచారి చెప్తాను వాడు, మీరు తిన్న డబ్బు మీ పొట్టకే సరిపోతుంది, మీరు ఏదైనా మంచి పనులు చేస్తే దేవుని బ్యాంకులో డబ్బు వేసుకున్నట్టే అన్నాడు రాజగోపాలాచారి. మీరేమో అంటే మనిషి చచ్చిపోతాడు, శరీరం చచ్చిపోతుంది, కానీ ఆ శరీరంతో మీరు చేసిన మంచి పనికి మటుకు చావు లేదు. మీ శరీరం ఏదో రోజు చచ్చిపోతుంది, నా శరీరం మీ శరీరం ఏదో రోజు అన్ని శరీరాలు చనిపోతాయి, కానీ ఆ శరీరంతో చేసిన మంచి పనికి చావు లేదు. మీరేదైనా ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే అది మీరేమనుకుంటారంటే ఏ దానం చేశాను ధర్మం చేశాను అనుకుంటారు మీరు. అది పొరపాటు రాజుగో మన గవర్నమెంట్ చేసిన గవర్నమెంట్ అమలు చేసిన రాజగోపాలాచారి చెప్పాడు ఏమంట, మీరు పొరపాటు ఎవరికి ఇచ్చేసాను, ఎవరికో ఇచ్చిందే మీకు వస్తుంది, మీ పట్టకతో మీరు మీకు రాదు, కానీ ఎవరికి ఇచ్చేసామని మీరు అనుకుంటే అదే మీకు వస్తుంది. ఏం చేస్తుంది ఈ డబ్బులు దేవుని ఈ స్టేట్ బ్యాంకులు ఆంధ్ర బ్యాంకులో పడుతుంది, స్టేట్ దేవుని బ్యాంకులో పడుతుంది. మళ్ళీ మీరు కొత్త జన్మలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఆ బ్యాంకులో తీసి మీ డబ్బు మీకు ఇచ్చేస్తాడు. రమణ మహర్షి గారు మాట్లాడు, ఇతరులకు నువ్వు ఇచ్చేది నీకే తిరిగి వచ్చేస్తున్న సంగతి నీకు తెలిస్తే ఇతరులకు నువ్వు సహాయం చేయకుండా ఎలా ఉండగలవు? ఇతరులకు నువ్వు సహాయం చేస్తే అది ఏదో జన్మలో నీకు తిరిగి వచ్చేస్తుంది. ఆ సంగతి నీకు అండర్స్టాండ్ అయితే, ఆ సంగతి నీకు అవగాహన అయితే ఇతరులకు నువ్వు సహాయం చేయకుండా ఎలా ఉండగలవు అని అంటే చేస్తావని అంటే మనం ఏమనుకుంటామంటే మనం పట్టుకుంటే మనం ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ మనం ఇతరులకు ఇచ్చి పాడు చేస్తున్నామని మనకు అనిపిస్తుంది. కానీ ఆ దేవుని బ్యాంకులో పడుతుంది, మీరు ఇచ్చే ఇతరులు చేసే ప్రతి రూపాయి కూడా ఆ దేవుని బ్యాంకులో పడుతుంది. ఈ మామూలు బ్యాంకులో వడ్డీలు ఎలా చేస్తున్నారు, దేవుడు కూడా వడ్డీ కలిపి దీనికి రాబోయే జనంలో మీకు రెట్టింపుకు రెట్టింపు వడ్డీతో సహా ఇచ్చి మళ్ళీ మీ ధనం మీకే ఇచ్చేస్తాడు. అందుకే ఇతరులు చేసే సహాయం మీకే వస్తున్న సంగతి మీకు తెలియకపోవచ్చు అని భగవాన్ చెప్పారు. మన గవర్నమెంట్ చేసినటువంటి రాజాజీ కూడా ఈ విషయం గురించి దేవుని బ్యాంకు గురించి ఈ విషయం చెప్పారు. అంటే ఏడు ఈ శివవర్మ చేసిన పని మనం సంతోషించకపోయిన ఉదాహరణకి సమాజం గుర్తించకపోయిన దేవుడు గుర్తిస్తాడు అది నేను చెప్పింది. వాళ్ళు మీరు గుర్తించకపోవచ్చు, నేను గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు గుర్తిస్తాడు. దేవుడు గుర్తించి అతనికి అతనికి ఏ రకమైన స్టేటస్ ఇవ్వాలి అంటే ఎప్పుడైతే ఈ లోకంలోని పరలోకంలోని రాబోయే జన్మలో కూడా అతనికి ఎటువంటి స్టేటస్ ఇవ్వాలి, ఆ స్టేటస్ అతను రకత్వం బట్టి ఆ స్టేటస్ గౌరవిస్తాడు, దేవుడు గుర్తిస్తాడు. నువ్వు గుర్తించకపోవచ్చు, నేను గుర్తించకపోవచ్చు, సమాజం గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు మీకు ఒక మంచి పని గుర్తిస్తాడు. అదే భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, మంచి చేసిన వాడికి దుర్గతి లేదు, వాడిని చూసి మనం అసహ్యపడవచ్చు, కానీ మంచి పని చేసిన వాడికి దుర్గత లేదు అని గీతలో హామీ ఇచ్చాడు భగవంతుడు భగవద్గీతలో. అంటే మంచి ఎంత మంచి పని చేసినందుకు మంచి పని తిరిగి చేయకపోతే చాలు. మహాత్మా గాంధీ గారు అన్నారు, నాలెడ్జ్ మస్ట్ బి జోన్ విత్ గుడ్నెస్, గుడ్నెస్ మస్ట్ బి జోన్ విత్ నాలెడ్జ్. మీకు ఎంత తెలివి ఉంటే ఎవరికి కావాలో, నీకు తెలివి ఉంటే మంచిదే, తెలివి ఉండకూడదని కాదు, ఆ తెలివి మంచితనం తోటి ఆ తెలివి సౌరభం తోటి కలవాలి. అది కలవాలి కానీ ఒట్టి తెలివి సరిపోదు. నాలెడ్జ్ మస్ట్ బి జాయిన్, గుడ్నెస్ మస్ట్ బి జాయిన్డ్ విత్ నాలెడ్జ్, నాలెడ్జ్ మస్ట్ బి జాయిన్డ్ విత్ గుడ్నెస్ అని మీరు బాపూజీ చెప్తున్నారు. అంటే మీకు తెలుగు మంచిదే, ఆ తెలుగు తగినటువంటి సఫలం ఉండాలి, ఆ తెలుగు తగినటువంటి మంచితనం ఉండాలి. ఇటువంటి మంచితనంలో కూడా మీకు జ్ఞానం కలుగుతుంది, మీకు యశస్సు కలుగుతుంది, తర్వాత మీకు పుణ్యం కలుగుతుంది, తర్వాత మీకు భగవంతుడు అనుగ్రహానికి మీకు పాత్రుడు అవుతావు అని మీకు భగవద్గీతలో భగవంతుడు వాసుదేవ స్వామి వారు మీ గురించి ఎంతో వివరంగా చెప్పారు. నిజంగా తపస్సుడు మీ ముక్కులో గాలి ఎంతకాలమైతే తిరుగుతుందో, మీ ముక్కులో గాలి ఎంతకాలమైతే తిరుగుతుందో మీ శ్మశానానికి వెళ్ళే చివరి రోజు వరకు మీ జ్ఞానం అయినా సరే, మీ జ్ఞానం అయినా సరే, లేదా ఉన్నతమైనటువంటి అధికారంలో ఉన్నా సరే, ఈ దాని తపస్సులు గురించి పెట్టకు.
స్వార్థాన్ని పూర్తిగా మనం వదులుకోవడం కష్టమే. ఈ తేలిక అడగడం అనమాట. కనీసం కొంచెమైనా తగ్గించుకుంటే, ఆ స్వార్థాన్ని కొంచెమైనా తగ్గించుకుంటే కొన్ని వేల మందికి మనం ఉపయోగపడవచ్చు అని చెప్పారు. ఏ రామకృష్ణుడిలాగో ఆ స్థాయిలో, ఏ రంగ మహర్షిలాగో ఆ స్థాయిలో ఇంకా లేదు. ఎంతమంది స్వార్థం మనకు ఉండొచ్చు అంటే నాదండ్రి పూర్తిగా మన స్వార్థం నుంచి బయటపడకపోవచ్చు, కానీ స్వార్థం కొంచెం తగ్గించుకున్నా మనం అనేక వేల మందికి మనం ఉపకారం చేయొచ్చు. ఈ తేలిక అడగడమాట. పూర్తిగా తగ్గించుకోలేకపోవచ్చు, ఇంకా పూర్తిగా తగ్గించుకుంటే వాడు ఖుషి అయిపోతాడు. వాడు దొల్లే దొల్లితో సన్యాసం అంటే వాడికి ఎప్పుడైతే స్వార్థం పూర్తిగా పెరిగాడు జీవలక్షణం చచ్చిపోతాయి, వాడు దేని అయిపోతాడు. అంటే ఆ స్టేజ్కి మనం రాలేకపోవచ్చు, కానీ కొంచెం తగ్గించుకున్నప్పటికీ కొన్ని వేల మందికి మనం సహకరించవచ్చు అని కేదరాజు అన్నారు. చెడ్డవాడి దగ్గర ఉన్న డబ్బు కంటే మంచివాడి దగ్గర ఉన్న డబ్బు మెరుగు. చెడ్డవాడి దగ్గర ఉన్న డబ్బు ఎవరికి ఉపయోగపడుతుంది, మంచివాడి దగ్గర ఉన్న డబ్బు పది మందికి ఉపయోగపడుతుంది. ఇలా జ్ఞాపకం పెట్టుకోండి, మంచివాడి దగ్గర ఉన్న డబ్బు పది మందికి ఉపయోగపడుతుంది, కానీ చెడ్డవాడి దగ్గర ఉన్న డబ్బు ఎవరికి ఉపయోగపడదు. వారు తాగుడితో వారు తలకట్టుకే సరిపోవచ్చు. ఒక డాక్టర్ గారు అర్జుగా అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారంటే అనుగ్రహం సంపాదించటం ఎట్లాగా, దేవుని అనుగ్రహం ఎలా సంపాదించాలి మమ్మల్ని అని ఒక డాక్టర్ గారు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇప్పుడు డబ్బు సంపాదించుకోవాలంటే ఈ పని చేస్తే డబ్బు వస్తుంది, పని చేస్తే డబ్బు వస్తుంది, ఎకనామిస్ట్లు ఎలా చెప్తారు, ఈ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఎలా చెప్తారు. అలాగే భగవాన్ ఏమడుగుతున్నారంటే అనుగ్రహం సంపాదించుకోవాలంటే నేను దేవుని అనుగ్రహం సంపాదించుకోవాలి, నేను ఏం చేయమంటారు చెప్పండి అని రమణ మహర్షి గారిని ఒక డాక్టర్ గారు అడుగుతున్నారు. ఆత్మ సంపాదన అనే ఆత్మ ఏరు అనుగ్రహం ఏరు కాదు, దేవుడు ఏరు అనుగ్రహం ఏరు కాదు. అంటే దేవుడికి దేవుడికి అనుగ్రహం అనేది ఒక గుణం కాదు, దేవుని స్వరూపమే అనుగ్రహం. అగ్ని ఏడు ఉండి ఏరుగా ఏడు లోతుల్లో దేవుడు అనుగ్రహం రుద్రం ఏరుగా ఉండరు. అనుగ్రహం అన్న దేవుడు అని అడిగితే దేవుడు అంటే అనుగ్రహమే, అనుగ్రహం అంటే దేవుడే. ఇది రెండు ఏరు కాదు, అనుగ్రహం దేవుని స్వరూపమే, దేవుని గుణమంటూ కాదు. అంటే నీ దేవుని సంపాదించుకుంటున్నావంటే అనుగ్రహం సంపాదిస్తున్నట్టు అర్థం. దేవుడు వేరు అనుగ్రహం వేరు కాదు, దేవుని ప్రార్థిస్తుంటే అనుగ్రహం కూడా పొందుతున్నట్టు లెక్క. ఆ రెండు ఏరు కాదు, రెండు ఒకటే. అంటే ఇప్పుడు అది దేవుని ఎలాగ ఆచరించాలి, అనుగ్రహం అవసరం నేను చెబుతున్నాను, దేవుడన్నా అనుగ్రహం అన్నా ఒకటే అని మీరు చెబుతున్నారు, ఆ అనుగ్రహాన్ని ఎలా సంపాదించుకోమంటారు నన్ను అని అడిగితే ఏమంటున్నారంటే నువ్వు అర్పణ చేసుకో, నీ మనస్సుని నీ దేహాన్ని అర్పణ చేసుకో, నువ్వు ఏ పని చేస్తున్నా నేను చేస్తున్నా నేను చేస్తున్నా ఆనంద భావన పెట్టుకోకుండా ఈశ్వరు నాకు ఈ అవకాశం ఇచ్చాడు నేను చేస్తున్నానటువంటి ఈశ్వరుడు అనుగ్రహమని ఈ పని నేను చేస్తున్నాను తలంపుతో చెయ్యి ఆయన అనుగ్రహానికి ఆయన మెర్సీకి ఆయన కంప్లేషన్కి నువ్వు పాత్రుడవుతావు. అదే నేను నేను తలంపు రానివ్వకు, నేను నేనేటండి ఈ తలంపు రానివ్వకు. మనం ఏదైనా మంచి పని చేస్తాం వచ్చి అహంకారం కలగ చేసుకుంటుంది, దాని అహంకారం కలగ చేసుకోకుండా నువ్వు చూడు అంతకంటే ఏం చేయక్కర్లేదు. ఆ పర్సన్ లై, ఆ బాడీ బండ్ లై, ఇండివిజువల్ ఐ, ఫాల్స్ ఐ, ఈ విజయాలు నేను ఆ దాన్ని అది కలగ చేసుకోకుండా నువ్వు చూడు, దేవుని అనుగ్రహానికి నువ్వు ప్రాప్తుడవుతావు. ఆ దేవుని అనుగ్రహం నీకు ఉండి లేదని అనుకున్నా నీకుండి, కానీ నువ్వు నేను దాని గుర్తింపు నీకు రావటం లేదు. ఉన్నప్పటికీ నీకు గుర్తింపు రావటం లేదు. ఆ గుర్తింపు రావాలంటే ఆ వ్యక్తిగతమైన నేను, ఆ దేవగతమైన నేను, ఆ నిజమైన నేను, అసత్యమైన నేను ఆర్టిఫిషియల్ అయ్యి దాడి కళలు చేసుకోకుండా నువ్వు చూసుకుంటే, అది ఇంటర్వ్యూ రావకుండా కనుక నువ్వు చూసుకుంటే దేవుని అనుగ్రహానికి నువ్వు పాత్రుడవుతావు, దేవుని అనుగ్రహం నేను వరిస్తుంది. నా హృదయంలోనే ఆత్మ ఉంది కదా, అనుగ్రహం ఆత్మ అంటున్నారు అని నాలో హృదయంలో కింద ఆత్మకే నేను శరణాగతి పొందమంటారా అని డాక్టర్ గారు అడుగుతున్నారు. అంటే పుస్తకాలు ఎక్కడ ఉంటాయి, పుస్తకాలు వ్యాపారంలో బయట ఉంటాయి, వ్యాపార పుస్తకాలు అన్నీ బయట ఉంటాయి. గురువు ఎక్కడ ఉంటాడు, బయట ఉంటాడు వ్యాపారం ఉంటాడు, గురువు ఎక్కడ ఉంటాడు వైపు వ్యాపారం ఉంటాడు బయట ఉంటాడు. బయటను గురువు ఏం చేస్తాడంటే నీకు టీచ్ చేస్తాడు, మాటలు చెప్తాడు, నీ మనసు బాహ్యానికి విజృంభించకుండా, నీ మనసు బాహ్యానికి విజృంభించకుండా జాగ్రత్తగా నీకు టీచ్ చేస్తాడు. లోపలన్న ఆత్మని శరీరం కాలు చేతులు తొడుక్కుని బయటకు వస్తుంది, అది వచ్చి నీకు టీచ్ చేయడానికి వస్తుంది. బయటన్న గురువు అని నీకు టీచ్ చేస్తాడు, లోపలని గురు ఏం చేస్తాడంటే మనసు అంతర్ముఖం అయిన తర్వాత ఆ లోపలని గురువు ఏం చేస్తాడంటే తనలోకి ముంచుకుంటాడు. ఆత్మ గురువు, లోపలన్న గురువు ఆత్మే, బయటన్న గురువు ఆత్మే. ఆ గురువు వేరు, ఈ గురువు వేరు కాదు. నిన్ను మెచ్యూర్ చేయడం కోసం, నీకు టీచ్ చేయడం కోసం, నీ స్థాయి నీ చైతన్య స్థాయి పెంచడం కోసం లోపలటువంటి ఈశ్వరుడే, లోపలటువంటి చైతన్యని, లోపలటువంటి ఆత్మని నీకు యోగ్యత కలిగినప్పుడు బయట ఒక రూపం ధరించి ఒక శరీరం ధరించి నీ కోసం ఈ భూమి మీదకి వస్తాడు.
ఈ అత్త మీద మీ ప్లాంట్ మీద మీకోసం వస్తాడు, మీకోసం ఇంటికి వస్తుంటే వాడు నేను లోపలకి తోడుకెళ్తాడు. ఆ లోపల కూడా ఈ బయట ఉన్న గురుగై లోపల కూడా ఉన్నాడు, వాడు నేను లోపల ముంచుకుంటాడు. అంటే ఒక జీవలక్ష్మణ్ణి జీవలక్ష్మణ్ణి పోగొట్టి వాడు వాడి స్వరూపం మీకు ఇస్తాడు. వాడి స్వరూపం ఏంటంటే చైతన్యం. అంటే భగవాన్ ఏంటంటే అంచె అల్టిమేట్ వృత్తికి తీసుకుపోతాడు. మగ్గం సత్యానికి పరమ సత్యానికి చివరి సత్యానికి మన కళ్ళు తెలిపించడం కోసం భగవాన్ ప్రయత్నం చేస్తాడు. ఈ పూర్వజన్మలు ఈ రాబోయే జన్మలు ఈ కర్మలు ఈ కర్మ ఫలాలు ఈ పుణ్యాలు ఈ పాపాలు అసలు చైతన్యంలో ఏమీ లేని లేవు. ఇవన్నీ నీ మనస్సు గొడవ, నీ అహంభావంలో ఉన్న గొడవే, నీ మనస్సులో ఉన్న గొడవే. రాబోయే జన్మలో నీ మనస్సులో ఉన్నాయి, పూర్వజన్మలో నీ మనస్సులో ఉన్నాయి. పుణ్యం నీ మనస్సులో ఉండి, పాపం నీ మనస్సులో ఉండి, నీ గొప్పలు నీ మనస్సులో ఉన్నాయి, నీ బలజంతులు నీ మనస్సులో ఉన్నాయి, నీ దోషాలు నీ మనస్సులో ఉన్నాయి, నీ మెరిట్స్ నీ మనస్సులో ఉన్నాయి, నీ డిమెరిట్స్ నీ మనస్సులో ఉన్నాయి. ఇవన్నీ మనస్సుకు పరిమితమే. నువ్వు కర్మ చేస్తే అన్న ఫలితం వస్తుంది, ఆ కర్మ మనస్సు చేస్తుంది, ఫలితం కూడా మనస్సు అనిపిస్తుంది. అసలు చైతన్యంలో ఈ జన్మలకు కానీ రాబోయే జన్మలకు కానీ పూర్వజన్మలకు కానీ కర్మలకు కానీ కర్మఫలాలకు కానీ పుణ్యపాపాలకు కానీ జంగాలకు కానీ రాగదోషాలకు కానీ కామక్రోధాలకు కానీ అచైతన్యంలో ఉండదు. అచైతన్యమే నువ్వు అనుకుంది అక్కడ ఏంటి, నువ్వు అనుకుంది అక్కడ ఉండదు అనండి. నువ్వు అక్కడ ఉన్న విషయానికి అక్కడ ఉన్న విజ్ఞానం అక్కడ ఉన్నది ఎందుకు అక్కడ ఉన్నది ఎరుకి అచైతన్యంలో ఎరుకోండి. అచైతన్యంలో ఉనికి ఉంది, అచైతన్యంలో నువ్వు ఉంటావు, అచైతన్యంలో నువ్వు ఉంటావు. ఈ సృష్టి అని సముద్రంలో నీళ్ళంతా వచ్చి ఈ సృష్టిని తీసుకుపోయినప్పటికీ ఈ సృష్టి అంతా లయం వెళ్ళినప్పటికీ ఆ ఎరుకు నీకు పోదు, ఆ లయం పోదు. నేను ఉన్నానంటే సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది, ఈ సృష్టి అంతా నశించినప్పటికీ నేను ఉన్నానని సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. ఆ చైతన్యంలో అశాంతి ఏదో శాంతి ఉంటుంది, ఎరుక ఉంటుంది, ఉనికి ఉంటుంది. నేనున్నానని సంగతి ఎరుక నీకు ఉంటుంది. నీకు దేహం లేకపోవచ్చు, ప్రపంచం కనిపించకపోవచ్చు, కానీ నేను ఉన్నానని ఎరుక నీకు ఉంటుంది. ఆ ఎరుకలో ఎలా ఉంటానికి నీకు ప్రయత్నం అక్కర్లేదు, సాధన అక్కర్లేదు, సహజంగా నేను ఎరుకలో ఉంటావు. చైతన్య స్థితి ఎవరు ఎవరి స్థితే కాదనుకోకు, నీ సహజ స్థితి, నీ మొదలైన స్థితి, నీ మొదలైన స్థితి నువ్వు తెలుసుకునే వరకు, నీ సహజమైన స్థితి నువ్వు తెలుసుకునే వరకు నిన్ను భయం విడిచిపెట్టదు, ఆ కోపం విడిచిపెట్టదు, ఆ కామం విడిచిపెట్టదు, అసూయ విడిచిపెట్టదు, ఆ గందరగోళాలు విడిచిపెట్టవు, ఆ శాంతి విడిచిపెట్టదు. నువ్వెవరో నువ్వు తెలుసుకునే వరకు, నీ మనస్థితిని గుర్తించే వరకు. ప్రధానమైన మీరు దైవం ఉన్నవైతే, ఆ చైతన్యం ఉన్నవైతే, గురువు ఉన్నవైతే, ఆత్మ ఉన్నవైతే, అజ్ఞానం ఉన్నవైతే, ఎరుకన్నవైతే, ఉనికన్నవైతే, ఇవన్నీ మారు పేర్లు. ఇవన్నీ కూడా ఇవన్నీ ఉంటే పర్యాయ పదాలు. జ్ఞానమైనా చైతన్యం ఏరు కాదు, జైనం అన్నా ఆ చైతన్యం అన్నా ఆ కాన్షియస్నెస్ అన్నా ఎనర్జీ అన్నా ఇవన్నీ కూడా పేర్లు కూడా కానీ వస్తువు ఒకే వస్తువు గురించి ఇన్ని పేర్లు మాట్లాడుతూ ఉంటారు. ఉన్న వస్తువులు ఒకటే, ఆ వస్తువు గురించి ఆ వస్తువుని కొంతమంది జ్ఞానం ఉంటారు, ఆ వస్తువుని కొంతమంది మోక్షం ఉంటారు, ఆ వస్తువుని కొంతమంది శాంతి ఉంటారు, ఆ వస్తువుని కొంతమంది ఆత్మ ఉంటారు, ఆ వస్తువుని కొంతమంది గురువు ఉంటారు, ఆ వస్తువుని కొంతమంది దేవుడు అంటున్నారు, ఆ వస్తువుని కొంతమంది బ్రహ్మం అంటున్నారు, ఆ వస్తువుని కొంతమంది దేవుడు అంటున్నారు. యేసుక్రీస్తు మాట చెప్పాడు, నేను దేవుని కుమారుని అన్నాడు. యేసుక్రీస్తు అన్నాడు, నేను దేవుని కుమారుడిని అన్నాడు. వాళ్ళు దేవుడు యెహోవా, వాడు వాళ్ళు దేవుడి పేరు ఏం పేరు యెహోవా. తర్వాత ఏమంటే ఆ యెహోవా అంటే నేను ముందు ఉన్నాను అన్నాడు యేసు. నేను దేవుని కుమారుని అన్నాడు యేసు. అన్నాడు నేను దేవుని కుమారుని అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే ఒక సందర్భంలో అయ్యోహో ఆ దేవుని అయ్యో మీరు ఎవరైతే దేవుడు అనుకుంటున్నారు అయ్యోహో కంటే నేను ముందు ఉన్నాను. నేను కొడుకు తండ్రి కంటే ముందు ఉంటాడు ఏంటండి, ముందు తండ్రి తర్వాత కొడుకు, లేకపోతే తండ్రి కంటే ముందు కొడుకు ఉంటాడు. ఒకటి నుంచి వెళ్తున్నాడు నేను ఏమో కుమారుని దేవుని కుమారుని అంటున్నాడు. మళ్ళీ ఇంకోసారి ఏమన్నా ఆ దేవుడి కంటే నేను ముందు కూడా ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటంటే నేను ఆ దేవుడు లేనప్పుడు కూడా బ్రహ్మం ఉంది. అంటే ఎవడు నేను బ్రహ్మమునే ఉన్నాను. ఏమంటున్నాడు అక్కడ బ్రహ్మమునే ఉన్నాను. అంటే దేవుడు లేనప్పుడు కూడా బ్రహ్మం ఉంది. దేవుడు అంటే దేవుడు అనే తరంపు నీకు రాకముందు కూడా బ్రహ్మము ఆ బ్రహ్మం ఉంది. అంటే యెహోవా లేనప్పుడు కూడా యెహోవా ఈ భూమి లేనప్పుడు కూడా నేను ఉన్నానంటే బ్రహ్మముగా ఉన్నాను. శరీరంగా లేని ఎలా ఉన్నాను ఆ బ్రహ్మముగా ఉన్నాను. ఆ చైతన్యంగా ఉంది దేవుడు లేని, దేవుడు కూడా లేనప్పుడు, ఈ కర్మలు కూడా లేనప్పుడు, ఈ మనుడు ఈ సృష్టి కూడా లేనప్పుడు, ఈ పుణ్యపాపాల కూడా లేనప్పుడు, అసలు ఎత్త ఫారమ అవ్వకముందు కూడా ఆ చైతన్యం ఉంది. నేను చైతన్యంగా ఉన్నాను, అది నేనే ఉన్నాను. ఆ సృష్టి లేనప్పుడు కూడా నేను ఉన్నాను, దేహం లేనప్పుడు కూడా నేను ఉన్నాను. ఈ దేహం చంద్ర సృష్టి కనిపిస్తుంది, మళ్ళీ దేహం పోతే సృష్టి కనిపించకుండా పోతుంది. అందుకని నా ఉనికి ఏం అభ్యంతరం లేదు, నా అస్తిత్వానికి ఏం అభ్యంతరం లేదు, నా ఎగ్జిస్టెన్స్ అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. నాకు నాకు బాడీ లెస్ అని, నా మైండ్ లెస్ అని, వరల్ లెస్ అని.
తలంపులు ఉన్నా లేక తిన్నా, తలంపులతో సంబంధం లేకుండా దేహం ఉన్నా దేహం లేకపోయినా, తలంపులు ఉన్నా తలంపులు లేకపోయినా, సృష్టి ఉన్నా సృష్టి లేకపోయినా, ఈ వీటితో సంబంధం లేకుండా, ఇవి లేనప్పుడు కూడా నేను ఉన్నాను, ఇవి ఉన్నప్పుడు కూడా నేను ఉన్నాను, ఒక అడిగి లైపోయిన తర్వాత కూడా నేను ఉంటాను. నా అస్తిత్వానికి బంధం లేదు, నా అస్తిత్వానికి బంధం లేదు, దానికి చావు లేదు, ఏం చేయలేదు, దానికి పుట్టుకు కూడా లేదు, పుట్టింది లేదు చచ్చిపోతుంది, పుట్టుకు లేని దానికి చావు లేదు. అలా ఏదైతే నువ్వు అయినావో దానికి అర్పణ, నువ్వు దానికి సరెండర్ అయితే, దానికి నువ్వు అర్పణ అయితే ఆ వస్తువు నీకు తెలియబడుతుంది, ఆ వస్తువు నీకు ఆ తెలియబడుతుంది. అంటే ఆ వస్తువుని ఒక మాట మీరు జ్ఞాపకపించుకోండి, లోపల దృష్టి లేకుండా, నామదృష్టి లేకుండా, మనం మనం మనలో కనుక ప్రేమ స్పర్శ ఉంటే, మనలో కనుక జ్ఞాన స్పర్శ ఉంటే, మన కనుక మనలో కనుక కరుణ స్పర్శ ఉంటే, మనకంతా విశ్వవ్యాప్తం అయిపోతాం. మనం ఆకాల మరకలో ఉన్నాం అనుకుని సృష్టి అంతా మనలో ఉన్నాం అనిపిస్తుంది. దేహమే అనుకున్నప్పుడు పాతాళ మెడకలో ఉన్నాం అనిపిస్తుంది. నా వర్గంలో ఏదైనా చైతన్య స్థాయి పెరిగినప్పుడు, ఆ జ్ఞాన స్పర్శ నాకు వచ్చినప్పుడు, ఆ ప్రేమ స్పర్శ నాకు వచ్చినప్పుడు, ఆ కర్మ స్పర్శ నాకు వచ్చినప్పుడు, ఆ చైతన్యం నేను తాకినప్పుడు ప్రపంచంతో నేను ఉన్నాను, సంగతం కానీ బాగుంటుందేమంటుంది. అయితే మన ప్రేమ మీద ఒక రూపం అనుకో, ఒక నామ అనుకో, ఆ పరిమితి అడిగితే వీటికి మన చైతన్య స్థాయి పెరగదు. నువ్వు ఒక నేను సొబ్బమ్మని, నేను ఎల్లమ్మని, నువ్వు పుల్లమ్మని అని వాడిని నీ చైతన్యాన్ని అనుకో అనుకో, నువ్వు ఆత్మ అనుకో అనుకో, నేను ఎల్లమ్మని తలానా వారి అమ్మాయిని అని అనుకున్నంత కాలం వాళ్ళు దేవుని నువ్వు నమ్మవలసిందే. మీరేమనుకుంటున్నారు, మా అమ్మ పేరు సుబ్బమ్మ, నా పేరు ఎల్లమ్మ, సుబ్బమ్మ గారు అమ్మాయిని అని వాళ్ళు అనుకున్నంత కాలం ఒక దేవుని నమ్మవలసిందే, ఒక దేవుణ్ణి నమ్మవలసింది, ఒక గురువుని నమ్మవలసింది, ఆ గురువు శరణగతి పొందవలసింది. నేను పచ్చికోడ తింటున్నామని మాకు మోక్షం ఇస్తాను ఇలా అనుకోకండి. పచ్చికోడ తింటే మీకు ఏమో ఒక ఆరోగ్యం బాగుండొచ్చు, ఉప్పు కారం తక్కువ వేసుకుంటే ఆరోగ్యం బాగుండొచ్చు, అంతేకాని మీకు మోక్షం రాదు. తిండిని బట్టి మోక్షం వచ్చేది, సాధన బట్టి మోక్షం వస్తుంది. మీరు సాధన చేసి భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు ఆ జీవలక్షణాలు పోగొట్టుకుంటే, ఆ మనస్సుని ఇరుకు నుంచి మీరు బయటపడితే, అప్పుడు మీకు నిరస్థితి తెలుస్తుంది, మోక్షం కలుగుతుంది. నేను గుంజే చేస్తున్నామండి, ఎక్సర్సైజ్ చేస్తున్నామండి, శివశాసనాలు వేస్తున్నామండి అంటే మోక్షం కాదు. మీకు ఆరోగ్యం వస్తే రావచ్చు, శారీరక వ్యాయామం వల్ల ఆరోగ్యం వస్తుంది, కానీ మోక్షం రాదు. వ్యక్తిని అనుకున్న కాలం ఈశ్వరుడు అనుకున్నవాడు నమ్మవాలి. నేనే వ్యక్తులు అనుకుంటావు, ఈ జన్మ చచ్చిపోతూ ఉంటావు, పుడతా ఉంటావు, చచ్చిపోతూ ఉంటావు, పుడతా ఉంటావు, దీర్ఘం ఇద్దరు ఈ అజ్ఞానమైన ఇద్దరు ఎన్ని లక్షలాది జన్మలు మనకి వెళ్ళిపోయినాయి, ఎన్ని లక్షలాది జన్మలు రాబోతున్నాయి. ఏదో ఒక గురువు అనుగ్రహంలో, ఒక అవతార పురుషుల అనుగ్రహంలో, ఒక డివైన్ ఇంటర్ఫీరెన్స్ వల్ల ఈ నేను కల్పిస్తున్నటువంటి ప్రపంచం ఎక్కడో ఉన్నాడని దేవుడు ఈ మూడు వెళ్తేనే అనుభవం ఏ జన్మలో మీకు కలుగుతుందో అది మీకు కడసారి జన్మ చెవరు జన్మ చెట్టారు కొమ్మ. నువ్వు ఎప్పుడు ఈ ప్రవాహంలో కొట్టుకు పోవలసింది. మన శరీరం ఎలా పాతాళం ఉండకుండా పుట్టొచ్చు, రేపు తాటం ఎలా పుట్టొచ్చు, మరొక రోజు నీరులో పుట్టొచ్చు. ఇలా శరీరాలు వస్తూ ఉంటాయి, ఇలా శరీరాలు పోతూ ఉంటాయి. ఈ జన్మ అజ్ఞానం, ఇదే ఇది కూడా ఒక నిద్రే, అజ్ఞానం ఏంటంటే నిద్ర అంటే నువ్వు దేహానికి పరిమితమైన ఇంతకాలం గురువు నో దేవు నువ్వు ఎవరు ఒక నిర్రాడ నిర్రాపడం నిర్ణయం వలసిందే. దేవం నీ దేవబుద్ధి నుండి నీ దేవంతో ఏదో తాదాత్యం పొందుతున్నావు, ఆ దేవుడు కూడా ఏదో రాయితోడి తాదాత్యం పొందుతాడు. అంచేది నీవు ఒక వ్యక్తిని అనుకున్నంతకాలం, నీకు జీవ లక్షణాలు ఉన్నంతకాలం, ఆ వ్యక్తి భావన ఉన్నంతకాలం, నీ ఒక దేవుడిని నమ్మవలసిందే, ఒక గురువుని నమ్మవలసిందే. నేను మాట్లాడుతున్నాను, నా మాట్లాడి ఇంకో 10 నిమిషాల్లో 20 నిమిషాల్లో ముగింపు వచ్చేస్తుంది. కానీ దేవుని అనుగ్రహం, దేవుని యొక్క మౌనం, దేవుని యొక్క పని, ఈ శరీరానికి పరిమితం ఉండదు. నువ్వు కొత్తగా ఈ శరీరాన్ని పాత శరీరాన్ని నుంచి పెట్టేసి నువ్వు కొత్త శరీరంలో ప్రయోజించినప్పుడు కూడా ఆ ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది, ఆయన అనుగ్రహం పనిచేస్తూ ఉంటుంది, ఆయన శక్తి పనిచేస్తూ ఉంటుంది. దానికి ముగింపు లేదు, ఈ శరీరానికి ముగింపు ఉంది, కానీ ఆ దేవుని అనుగ్రహానికి ముగింపు లేదు. ఇట్ ఇస్ నెవర్ ఎండింగ్ ఫోర్స్, ఇట్ ఇస్ డైనమిక్ ఫోర్స్, ఇట్ ఇస్ గ్రేటెస్ట్ ఫోర్స్, ఇట్ ఇస్ ఎఫెక్టివ్ ఫోర్స్. నీ శరీరానికి ముగింపు ఉంది, నీ జీవితానికి ముగింపు లేదు. నువ్వు కొత్త శరీరంలోకి వెళ్ళినప్పుడు జీవితం లైఫ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. నీ దేవుని అనుగ్రహం నీ మీద పనిచేస్తూ ఉంటుంది. నువ్వు చేసింది ఊరికే పాదు, నువ్వు చేసింది ఊరికే పాదు. ఈ జన్మలో నువ్వు ఎంతైతే సాధన చేసే మరొక జన్మలో అక్కడి నుంచి ప్రారంభిస్తావు నువ్వు. అప్పుడు కూడా నీకు దేవుని అనుగ్రహం పనిచేస్తూ ఉంటుంది. అదే దేవుని అనుగ్రహం పనిచేయటం కాదు, నువ్వు సిన్సియర్గా, డివోటెడ్గా, డెడికేటెడ్గా, లాయల్గా, ప్యూర్గా నువ్వు దేవుని ప్రార్థిస్తుంటే, దేవుడు ఎందుకు నీకు గౌరవం ఉంటే, దేవుడు మాట ఎందుకు నీకు విశ్వాసం ఉంటే, ఆ దేవుడే ఆయనకి ఇక్కడ పని లేదు, పాతాళ మెడకలో పని లేకపోయినప్పటికీ ఆయన నీ కోసం ఒక రూపాన్ని నామాన్ని ధరించి నీ దగ్గరికి వస్తాడు. ఆ దేవుడి పట్ల నీకు ప్రేమ ఉంటే వాడు కాళ్ళు దొరుకుంటాడు, చేతులు దొరుకుంటాడు, నీ మనకు శరీరం ఎలా ఉందో అలాంటి శరీరం ధరించి నీ ఎదురుగుండా వచ్చి నీ టీచ్ చేసి నీ మనసును సంస్కరించి నీ మనసును కల్టివేట్ చేసి నేను అంతరంపరిచి ఆ లోపల నిజమైన దేవుడు ఉన్నాడు. ఆ నిజమైన దేవుడి దగ్గరికి నీ మనసు బయట నుంచి తోడుకెళ్తూ ఉంటాడు. ఆ లోపల దేవుడు నీ మనసు యొక్క గుణాలను తినేసి నీ మనసులోని వికారాలను తినేసి ఆ మనసును చీల్చి మనసును చీల్చి ఆయన స్వరూపాన్ని చేస్తాడు. లోపల ఉన్న దేవుడు మన కోసం కాళ్ళు తొడుక్కుంటాడు, చేతులు తొడుక్కుంటాడు, వస్తాడు. కృష్ణుడు అన్నాడు నేను మానవ శరీరం ధరించాను, కృష్ణుడే శరీరం అని అనుకుంటున్నాడు. ఇలా అనుకున్న లోకం అంతా నన్ను అవమానం చేస్తాడు అన్నాడు భగవంతుడు. నేను అందరిలాగే శరీరం ధరించాను, ఎందుకంటే వాళ్ళకి అర్థం అవటం కోసం, ఎవరి మనిషికి అర్థం అవటం కోసం నేను అందరిలాగే శరీరం లేని రూపం లేని వాడిని గుర్తించడం. భగవంతుడు మనందరిలోనే ఉన్నాడు, మనందరికీ రూపాలు ఉన్నాయి, మనందరిలో దేవుడు ఉన్నాడు, కానీ రూపంగా లేడు, అరూపంగా ఉన్నాడు. అంటే రూప దృష్టికి అలవాటు పడ్డ మనం అరూపంగా చైతన్యాన్ని మనం గుర్తించలేదు. ఆ స్థాయి ఇంకా మనకి ఎదిగి రాలేదు. అందుచేత నువ్వు భగవంతుడు ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే నన్ను మానవ రూపం వీరికి అవసరం కోసం మానవ శరీర రూపం ధరించాను. శరీరంలో ఉన్నప్పుడు కూడా ఆ శరీరం నేను కాదన్న సంగతి నాకు తెలుస్తూనే ఉంటుంది. ఆయన నన్ను శరీరం మాత్రమే, కృష్ణుడంటే శరీరం మాత్రమే అనుకుని ఈ లోకం అంతా నన్ను అగౌరవపరుస్తుంది, అవమానం చేస్తుందని గీతలో భగవంతుడు చెప్పాడు. అంటే కృష్ణుడంటే శరీరం మాత్రమే అనుకుంటున్నారట, అలా ఎవడైతే అనుకుంటున్నారో వాళ్ళు పూజ చేసినప్పటికీ అవమానం చేస్తున్నట్టు లెక్క. భగవాన్ అన్నారు, భగవాన్ ఒక్కోసారి మొట్టికాయలు ఎలా మడతారు, మెట్టినవి మడతారు ఒకసారి మొట్టికాయలు తగిలినట్టుంటాయి. మనం లోకానికి సేవ చేస్తామని అనుకుంటాం, కానీ లోకానికి కాదు మనం చేసి మన అహంకారానికి సేవ చేసుకుంటూ ఉంటాం. దేవుడికి పూజ చేస్తాం అనుకుంటూ ఉంటాం, కానీ మనం దేవుడికి కాదు పూజ చేసింది, మన అహంభావానికి పూజ చేసుకుంటూ ఉంటాం అనుకునేది అది జరిగేది. దేవుడికి పూజ చేస్తాం, దేవుడికి పూజ చేస్తాం అనుకుంటాం, కానీ లోపలి జరిగేది మన అహంకారానికి పూజ చేసుకుంటాము. ఈ లోకానికి ఉద్ధరిస్తున్నాం, ఈ లోకానికి సేవ చేస్తున్నాం అనుకుంటాం, కానీ అహంకారానికి నువ్వు సేవ చేసుకుంటున్నావు సంగతి నీకు తెలియటం లేదు. కానీ పైకి అనిపిస్తుంది ఈ లోకానికి సేవ చేస్తున్నావు అని, మరి ఈ లోకానికి సేవ చేస్తూ నీ వివేకారంగా ఉండగలుగుతున్నావా? ఈ లోకానికి సేవ పేరు మీద నీ అహంకారాన్ని అలంకరించుకుంటున్నావు, అంచేది నీ అహంకారాన్ని కూడా నువ్వు పూజ చేసుకుంటున్నావు లోకం పేరు మీద. గురువు మర్యాదిస్తే దైవం ఆత్మగా సిద్ధిస్తాడు, అంటే నువ్వు భగవంతుడు నీకు గురు రూపంలో వస్తాడు, నీకోసం గురు రూపంలో భగవంతుడు వస్తాడు. ఆ గురువు నువ్వు ఆరాధిస్తే వాడిని లోపల ఆత్మగా వేడుకోపడతాడు. ఆ సద్యకి క్రమం ఎలా వస్తుందో చూడండి. భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి నామం లేదు, కానీ నీకోసం ఏదో గురు రూపం ధరించి నీ దగ్గరికి వస్తాడు దేవుడు. ఆ గురువుని మీరు ఆరాధిస్తే ఆ గురువు ఎక్కడ ఉన్నాడు, మీ లోపల ఆత్మగా ఉన్నాడు కాబట్టి ఆ ఆత్మ ఆ గురువుని ఆరాధిస్తే ఆ గురువు మీ లోపల ఆత్మగా ఉన్నాడు కాబట్టి ఆత్మ తెలియబడుతుంది, భగవంతుడు గురువుగా వస్తాడు. ఆ గురువుని మీరు కనుక ఆరాధిస్తే మీ లోపల ఉంటుంది ఆత్మ, మీకు అనుభవంలోకి వస్తుంది, గురువు కూడా ఆత్మగా లోపల ఉన్నాడు. లోపల ఎలా ఉన్నాడు, గురువు ఆత్మగా ఉన్నాడు, వాడు బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట చేసే పని బయట చేస్తూ ఉంటాడు, లోపల ఉన్న గురువు లోపల పని చేస్తూ ఉంటాడు. లోపల పని చేస్తూ ఉంటాడు, బయట చేస్తూ ఉంటాడు, లోపల చేస్తూ ఉంటాడు, నీ జీవ లక్షణాలు పోగొట్టడం కోసం, నీ దేహ బుద్ధి నశింపజేయటం కోసం. ఈ బుల్లునేమిని, ఈ చిన్ననేమిని, ఈ ఆర్టిఫిషియల్ ఆయని, ఈ లిటిల్ ఆయని, ఈ మదర్ థాట్ని నీలో నీ నుంచి వేరు చేయటానికి, నీ నుంచి ఎలిమినేట్ చేయటానికి దేవుని అనుగ్రహం నీ మీద ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది. ఈ దేశం లోపల నేను ఉన్నాను అనుకుంటున్నావు, అంటే నీకు ప్రపంచం బాహ్యంగా కనిపిస్తుంది, ప్రపంచం నీకు బాహ్యంగా కనిపిస్తుంది. నేను నువ్వు దేహంగా భ్రమపడ్డావు కనుక నీకు జరుగుతుంది, నీ దేహాన్ని అనుకుంది కావాలి, నీకు ప్రపంచం వేరుగా నీకు కనిపిస్తుంటుంది. ఆ ప్రపంచంలో బాధలు కూడా నీకు తెలుస్తూ ఉంటాయి, ప్రపంచంలో బాధలు కూడా నీకు తెలుస్తూనే ఉంటాయి. అవన్నీ నిజం కావు, అవన్నీ స్వప్నం మాత్రమే. జీవితం మంచిగా వెళ్ళిపోయినా, జీవితం చెడుగా వెళ్ళిపోయినా అని స్వప్నం మాత్రమే. మంచిగా వెళ్ళిపోతే మంచి స్వప్నం, చెడుగా వెళితే చెడ్డ స్వప్నం. కానీ ఒకవేళ మంచిగా వెళ్ళినా స్వప్నమే, చెడ్డగా వెళ్ళినా స్వప్నమే. సత్యానికి వెతుకు, ఇన్ని అజ్ఞానాన్ని వదిలించుకో. అంచేది నువ్వు ఈ అజ్ఞానంలోంచి బయటపడాలంటే నువ్వు మామూలుగా తేలిగ్గా బయటికి రా. నీ హృదయంలో ఉన్న సత్యం కోసం అన్వేషించు, నీ హృదయంలో ఉన్న సత్యం కోసం వెతుకు. అది యేసుక్రీస్తు అంటాడు, తట్టండి తెలియబడుతుంది, అడగండి ఇవ్వబడుతుంది, తట్టండి తెలియబడుతుంది, అడగండి ఇవ్వబడుతుంది. అంటే సత్యం లోపల ఉంటుంది, సత్యం కోసం వెతకండి, దానికోసం అన్వేషించండి, దానికోసం జీవించండి, ఆ ట్రూత్ని ప్రాక్టీస్ చేయండి. ఆ ట్రూత్ని ప్రాక్టీస్ చేయాలి. మీకు హృదయంలో మీకు అనుభవం తలకాయలు రాదు, మీకు అనుభవం కాళ్ళలో రాదు, నీకు అనుభవం స్టమక్లో రాదు, నీకు అనుభవం చేతుల్లో రాదు. అనుభవం ఎక్కడ వస్తుందంటే హృదయంలోనే వస్తుంది. హృదయంలోనే సత్యం ఉంది, అది ఎక్కడవుతుందో అది నీకు ఎరుకపడుతుంది. నీకు ఎక్స్పీరియన్స్ అనుభవం లేదు, తలకాయలో కానీ కాళ్ళలో కానీ చేతుల్లోనే కలదు. నీ ఆధ్యాత్మిక హృదయంలోనే నీకు అనుభవం కలుగుతుంది, నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎప్పుడైతే నీకు అనుభవం వచ్చిందో అజ్ఞానం నుంచి బయటపడతాం. భగవాన్ జ్ఞానం గురించి అజ్ఞానం గురించి ఎలా చెప్పారంటే, అజ్ఞానం అనేది లేని లేదు, ఉంటే నువ్వు సాధన చేసినప్పుడు అజ్ఞానం అనేది అది లేని లేదు. ఒక నిబంధన ఉంటే నువ్వు సాధన చేసిన అది పదు. నేనెవరో నాకు తెలిస్తే జ్ఞానం, నేనెవరినో తెలియకపోతే నాకు అజ్ఞానం. అజ్ఞానం వల్ల అవివేకం వస్తుంది. అజ్ఞానం ఎప్పుడైతే వచ్చింది అక్కడి నుంచి తెలుగు తక్కువతనం ప్రారంభమవుతుంది. తెలుగు తక్కువతనం ఎప్పుడు వచ్చిందో ఒకళ్ళ మీద ఇష్టాలు అయిష్టాలు కామాలు క్రోధాలు రాగాలు ద్వేషాలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. అజ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో తెలుగు తక్కువతనం వస్తుంది. ఆ తెలుగు తక్కువతనం ఎప్పుడు వచ్చింది అక్కడి నుంచి కామక్రోధాలు వస్తాయి, రాగద్వేషాలు వస్తాయి, మంచి చెడ్డలు వస్తాయి, గౌరవాలు అన్నీ వస్తాయి, రాగద్వేషాలు వస్తాయి. మీకు అర్థమవుతుంది, ఇష్టం ఉంటే ఒకలాగా పని చేస్తాం, అవి ఇష్టం ఉంటే ఒకలాగా పని చేస్తాం. రాగం ఉంటే ఒక రకంగా పని చేస్తాం, ద్వేషం ఉంటే ఒక రకంగా పని చేస్తాం. ఈ రకంగా పనులు చేసి కర్మలో చుట్టు పెట్టుకుంటాం. ఎప్పుడైతే కర్మను చుట్టుపెట్టుకున్నామో ఆ కర్మను అనుసరించి సేవలు వస్తాయి. ఆ సేవ వెనకాల మనిషి కూడా ఆ దుఃఖం ఎలాగొచ్చిందో ఉద్దేశం వెనకాల దుఃఖం కూడా అలాగే వస్తుంది. నువ్వెవరో నీకు తెలియకపోవటం వల్ల నేను వచ్చి అజ్ఞానం చుట్టుకుంటుంది, తెలుగు తక్కువతనం చుట్టుకుంటుంది. ఆ తెలుగు తక్కువతనం నుంచి రాగద్వేషాలు వస్తాయి, ఇష్టాలు అయిష్టాలు వస్తాయి. ఆ ఇష్టాలు అయిష్టాలను బట్టి నువ్వు కర్మలు చేస్తాం, ఆ కర్మను బట్టి దేహం వస్తుంది. ఆ దేహం వచ్చిందో దేహం ఎప్పుడైతే వచ్చిందో ఆ దేహం వెనకాల మనిషి కూడా నేడు వచ్చినట్టు దుఃఖం కూడా నేను వెంటాడుతూనే ఉంటుంది. ఈ నిజాన్ని నేను వదిలించుకో. ఏ నేనైతే నువ్వు అలంకరించుకుంటున్నావు, ఏ నేనికైతే నువ్వు ముస్తాబు చేస్తున్నావు, ఏ నేనికైతే నువ్వు ముస్తాబు చేస్తున్నావు అని వదిలించుకో, అని ఆయన వదిలించుకో. అయితే డైరెక్ట్ అటాక్ ఇవ్వకుండా ఇండైరెక్ట్ గా వస్తున్నాడు ఈ డాక్టర్ గారు. అంటే డైరెక్ట్ అటాక్ ఇవ్వటం లేదు, ఇండైరెక్ట్ అటాక్ ఇస్తున్నాడు. మనుషులు మనుషులు మటుకు యువకానికి చేసే ఉపకారం ఉంది, వారు సాయపడలేదు. మనుషులు ఏమి యువకానికి సహాయపడటం లేదని నీకు ఎలా తెలుసు? బహిరంగంగా చెప్పే ఉపన్యాసాలు, బహిరంగంగా జరిపే చర్చలు, ఈ టాక్స్, ఈ డైలాగ్స్, ఈ స్పీచెస్, ఇవన్నీ శరీర కర్మలు, ఈ వస్త్రదానాలు, ఈ బహుమతులు, ఈ దానాలు, ఈ ధర్మాలు, ఈ వస్త్రదానాలు, ఈ ధనదానాలు, ఈ శారీరక కర్మలు, ఈ కూర్చోటారు, ఇవన్నీ నుంచోటారు, ఇవన్నీ కూడా మనుషుల యొక్క అనుగ్రహం నుండి తీసుకెట్టే. అది ఎంత ఫోర్స్గా వస్తున్నారు, వారు ఇండైరెక్ట్గా వస్తే భగవాన్ డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. అది ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా వస్తున్నారు. ఎవరు భగవాన్? డాక్టర్ గారు ఇండైరెక్ట్గా వస్తుంటే వీళ్ళు మొత్తమే ఇది మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం, వెళ్ళిపోయిన డైరెక్ట్గా భగవాన్ వచ్చేస్తున్నారు. భగవంతుడు అంటే మహర్షి లోకానికి ఎందుకు సహాయం, మీరు సహాయం చేయటం లేదు అనకుండా మహర్షి లోకానికి ఎందుకు సహాయం చేయటం లేదు, నేను ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. ఇంకా ఈ ఫీలింగ్ నష్టపోకుండా ఉండటం కోసం అడుగుతుంటే భగవాన్ ఉన్నారంటే మహర్షులు లోకానికి సహాయం చేయటం లేదు, మీకు ఎలా తెలుసు? ఈ బహిరంగమైన ఉపన్యాసాలు, ఈ స్పీచెస్, ఈ డైలాగ్స్, ఈ టాక్స్, ఈ పరస్పర భాషలు, ఈ శరీర కర్మలు, ఈ దాన ధర్మాలు, ఈ వస్తు ప్రదానాలు, ఈ బట్టల దానాలు, ఇవన్నీ మహాత్ములు ఇవన్నీ ఎంతో కంటే మంచి లోకానికి చేయొచ్చు. దాన ధర్మాలు కూడా వాళ్ళు లోకానికి ఎంతో మంచి ఉండొచ్చు. ఉపన్యాసాల వల్ల కొంత మంచి ఉండొచ్చు. ఈ టాక్స్ వల్ల డైలాగ్స్ వల్ల కొంత మంచి ఉండొచ్చు. ఈ స్పీచెస్ వల్ల కూడా కొద్దిగా మంచి ఉండొచ్చు. కానీ అన్నింటినీ మహర్షి యొక్క మౌనానికి ఇవన్నీ సాటి కావు తీసుకట్టే. అంటే సూర్యుడు వెలుతున్న ముందు దీపం వెలుగురేటువంటి కాదు, అలాగే మహర్షి యొక్క మౌనం ముందు ఈ ఉపన్యాసాలు, ఈ దానాలు, ఈ ధర్మాలు ఇవన్నీ అటువంటివి. దీపం కూడా వెలుతునిస్తుంది, ఉపన్యాసం వల్ల వచ్చే ఎన్లైట్మెంట్ దీపం ఇచ్చే వెలుతురు లాంటిది. మహర్షి యొక్క మౌనంలో ఇచ్చే శక్తి సూర్యుడు ఇచ్చే వెలుతురు లాంటిది. ఈ వస్త్రదానాలు, ఈ శరీర కర్మలు, ఈ కూర్చోటాలు, ఈ నించోటాలు, ఈ టాక్స్, ఈ డైలాగ్స్, ఈ స్పీచెస్ ఇవన్నీ కూడా ఏమి తగ్గు మాత్రం నామ మాత్రంగా పనిచేస్తుంటే మీ ఎన్లైటన్మెంట్కి పెద్దగా సామాన్యంగా ఉపయోగపడతాయి. అంటే అని మనుషుల యొక్క మౌనం వీటన్నిటికంటే అత్యంత వైభవంగా, అత్యంత తీవ్రంగా, అత్యంత వ్యాధంగా, అత్యంత శక్తివంతంగా మనుషుల మౌనాన్ని ఉపయోగపడుతుంది. ఆ మనుషుల యొక్క మౌనం ముందు ఈ సాటి రావు, పాత్రలను కూడా పనికిరావు. వాడు ఇండైరెక్ట్గా వస్తుంటే భగవాన్ ఇంకా చాటించి ఇంత గొడవ వచ్చాడని డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తున్నారు భగవాను, డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. అని మహాత్మ మోహనానికి సాటి కావు, ఇతరులు చేసేది ఏంటంటే వాళ్ళు ఇచ్చి సాయం చేస్తున్నారు. ఎవడైతే ఈ లోకానికి మేము ఉపకారం చేస్తామని చెప్పుకుంటున్నారో, మా జీవితం అంతా ఈ లోకానికి సాయం చేయడం కోసమే, మా జీవితంతో ఈ లోకం కోసమే సాక్రిఫైస్ చేశాం, మా జీవితంతో ఈ లోకం కోసమే మేము సఫర్ అవుతున్నాం అని ఎవడైతే చెప్పుకుంటున్నారో, మామూలుగా స్వార్థపూర్వం విడిచిపెట్టేయండి. లోకానికి ఉపకారం చేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నప్పటికీ మహర్షులు లోకాన్ని మహర్షుల వల్ల లోకానికి జరిగే ఉపకారం ముందు వాళ్ళ ఉపకారం సమానం కానే కాదు, పోల్చడానికి కూడా కాదు. మామూలుగా స్వార్థపూర్వం విడిచిపెట్టేయండి. సెల్ఫ్ సెంట్రల్ పీపుల్ అందరినీ విడిచిపెట్టండి. లోకానికి ఎంతో కొంత ఉపకారం చేసే మనుషుల విషయం కూడా మహర్షుల మౌనానికి ముందు ఆ సాటి రాదు. పోల్చడానికే వీలు లేదు. మహర్షులు చూపించే అనుగ్రహం నీ మనసుకు అందక, నీ కళ్ళకి అందక, నీ బుద్ధి గ్రహించలేదు బోధ కాబట్టి వాళ్ళు ఏం పని చేయటం లేదని నీకు అనిపిస్తుంది. నీకు వెళ్ళి శబ్దంగా చేయరు, అని శబ్దంగా చేస్తారు. నీ శబ్దం యొక్క రుచి నీకు తెలియటం లేదు కాబట్టి నీ శబ్దాలు ఈ గొడవలు ఈ గాబరా గొడవ అని నీకు శబ్దం చేయవు. నువ్వు పైత్రని అంటావు. నీ లోపల నిశ్శబ్దం రుచి నీకు తెలిసేవాడు నీ డబడబలు, కానీ ఆ లోపల ఉండేటువంటి నిశ్శబ్దం యొక్క రుచి తెలిసాక శబ్దం ఆగిపోతుంది. అన్నంచినే ముందు కబుర్లు కానీ నోట్లో ముద్ద పెట్టుకున్నాక ఈ కబుర్లు కాకరకాయలు ఆగిపోతాయి. అన్నం కలుపుకునే ముందు కబుర్లు చెప్పుకుంటాం పక్కవాడితోటి, కానీ అన్నం కలుపుకున్న తర్వాత అన్నం వద్ద నోట్లు పెట్టాక కబుర్లు ఆగిపోతాయి. అంటే లోపల ఆ నిశ్శబ్దంలో ఉన్న రుచి, ఆ నిరహంకార స్థితిలో ఉన్న రుచి నీకు తెలిసే వరకు ఈ దబడబడు ఈ గోడలు ఈ అల్లరి అంతా కూడా ఆ రుచి తెలిస్తే శబ్దం ఆగిపోతుంది. ఆ నిశ్శబ్దం యొక్క రుచి తెలియతే ఈ శబ్దాలు ఈ గోడలు ఈ ఆడంబరాలు ఈ అల్లరులన్నీ ఈ ఊరేగింపులని అంతకే ఈ ఊరింపులనే అంతకేనో ఈ ఊరేగింపులు ఇవన్నీ కూడా ఈ శరీరం ఎంత నిజం అవి కూడా అంతే నిజం. ఈ గౌరవాలు ఈ ఊరేగింపులు ఈ సన్మానాలన్నీ కూడా ఈ శరీరం ఈ దేహం ఎంత నిజం అవి కూడా అంతే నిజం. ఇవన్నీ వ్యవహారిక నిజాలు కానీ పారమార్థక సత్యం కానే కాదు. అంటే ఇంతకీ నాకు ఈ ప్రపంచానికి ఎంతో కొంత ఉపకారం చేయాలనుకుంటున్నాను, ఈ ప్రపంచానికి ఎంతో కొంత మేలు చేయాలనుకుంటున్నాను, ఈ ప్రపంచానికి ఎంతో కొంత సహాయపడాలనుకుంటున్నాను, మీరు సలహా చెబితే నేను సంతోషిస్తానంటున్నారు డాక్టర్ గారు. ఈ రాజుగారు ఏమంటారండి, ఈ ప్రపంచానికి ఎంతో కొంత మేలు చేద్దాం అనుకుంటున్నాను, సహాయం చేద్దాం అనుకుంటున్నాను, ఉపకారం చేద్దాం అనుకుంటున్నాను, నన్ను ఏమి చేయమంటారు, ఏ రకంగా నన్ను పని చేయమంటారు, మీరు ఏదైనా సలహా చెబితే సలహాను నేను పాటిస్తాను ఆచరిస్తాను డాక్టర్ గారు అంటున్నారు. భగవాన్ అంటున్నారు, నువ్వు చేయవలసిన ఉపకారం అంటే ఆ నేను నొప్పి తీసేసుకో, ఆ నేను నీ పోగొట్టుకో, నీ ద్వారా అప్పుడు నేను లోకానికి ఉపకారం చేయాలి అనుకోకరు, నీ ద్వారా లోకానికి సహాయం అందుతాను ఉంటుంది. ఏదైతే నేను అంటున్నావు ఆ నేనని పిశాచాన్ని ఎదిరించుకో, దాని తేడా ఎదిరించుకో, ఆ నేను నుంచి ఆ నేనని ప్రథమ తలంపు నుంచి ఆ నేనని మూల తలంపు నుంచి బయట కదా, మూల ఆ నేనని మూల తలంపు నుంచి బయటకు వస్తే ఆ నేనని తలంపు మూలంలో ఉన్న చైతన్యం నీకు నేను వ్యవస్థ అవుతుంది. అప్పుడు ఈ లోకం ఉంటే అప్పుడు లోకానికి ఉపకారం చేయండి, కానీ లోకం లేకపోతే కూడా వెళ్ళదు. అంటే చైతన్య అనుభవం పొందిన వాడు నేను లోకానికి ఉపకారం చేస్తున్నాను అనుకోడు. ఇంకెంతకంటే ఇవరి గల్లోకం కనపడదు. నా కుడి చేతుల్లో వస్తే ఎడం చేతిలో పెట్టుకుంటాను అనుకుంటాను. నేను ఉపకారం చేసుకున్నాను అనుకుంటాను. ఎడం చేతిలో వస్తే కుడి చేతిలో పెట్టుకుంటాను అనుకో, నేను ఉపకారం చేసుకుంటాను అనుకుంటాను అనుకుని చెప్పుడు చెయ్యి నాదే ఎడం చెయ్యి నాదే అంటే ప్రపంచంతో తానిగా ఉంటాడు. కానీ ప్రపంచానికి తను వేరుగా ఉండే ఎడంచేది ప్రపంచానికి నేను ప్రపంచానికి తన ద్వారా సహాయం చేస్తున్నప్పటికీ ఆ ప్రపంచం తనకంటే వేరుగా ఉండదు కాబట్టి తన తనకు సహాయం చేసుకునేది సహాయం చేస్తున్నాడు అంటూ అంటే ప్రపంచం యుద్ధానికి అని భిన్న దృష్టి పోతుంది, దావి దృష్టి పోతుంది. నా కుడి చేతిలో ఉన్న వస్తువు ఎడం చేతిలో పెట్టుకుని నేను ఎవరికి ఉపకారం చేశాను అనుకో, దేవుడి మహర్షులు చేసే ప్రపంచానికి చేసే ఉపకారం అలాగే ఉంటుంది. ఇంకా వాళ్ళకి భిన్న దృష్టి ఉండదు, దారి దృష్టి ఉండదు. తనగా ప్రపంచానికి చేస్తున్నాను అనుకోడు, తను తానే చేసుకుంటున్నాను అనుకుంటాడు. ఇంకా దారి దృష్టి లేదు కాబట్టి ప్రపంచానికి ఉపకారం చేస్తున్నాను మహర్షి అనుకోడు, అలా అనుకోడు. ఇంకే కానీ వాడు ద్వారా ప్రపంచానికి మేలు జరుగుతుంది ఉంటుంది వాడు అనుకోరు. ఇంకేంటే జ్ఞాన యొక్క దేహం నీ పరమేశ్వరుడు తన పని ముట్టుకుంటూ ఉపయోగించుకుంటాడు. ఆ చైతన్య నువ్వు అనుకునే దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నావు. వైకుంఠంలో ఉన్న నారాయణుడు, ఆ కైలాసంలోని శంకరుడు, ఆ నేను అంటున్నావు చూసావు, ఆ నేననే మూలపదం పిల్లలతో వెనకాలే ఉంది. ఆ నారాయణుడిని కనుక నువ్వు ఆనుభూనకు తెచ్చుకుంటే, ఆ చైతన్యం అనుభవైన తర్వాత అప్పుడు నీకు లోకం కనిపించకపోతే గొడవలేదు. లోకం కనిపిస్తే అప్పుడు ఈ ఉపకారాలు నువ్వు చేయండి. కానీ అందుకే భగవాన్ చెప్పింది ఏంటంటే నేను లోకానికి ఉపకారం చేయాలని దాక్ష గారు అంటున్నారు. నువ్వు లోకానికి ఉపకారం చేద్ది కానీ ముందు నేను పోగొట్టు. నువ్వు ఏదైతే నీకు ఏదో నేను వస్తుంది అది వచ్చి ఊరుకోవటం లేదు, దేహంతో కలిసిపోతుంది, దేహానికి పరిమితం అవుతుంది, దేహంతో తావత్యం పొందుతుంది. ఈయననైతే దేహంతో శవంతో నీ శవంతో తావత్యం పొందుతుండో ఆ నేను ముందు పోగొట్టుకో, తర్వాత పోతాను నీకు నువ్వు ఉపకారం చెద్ది కానీ ఒకడు ఉంటే లోకం ప్రపంచాన్ని నువ్వు బాహ్యంగా చుట్టాల కారణం ఆ నేనే కారణం. ఆ నేను ప్రతి ప్రపంచం నీకు బాహ్యంగా కనపడదు, నీకు ఒక భాగంగానే కనిపిస్తుంది. నీ ఒక భాగంగానే కనిపిస్తుంది, నీకు నీకు వేరుగా కనపడదు, నీకు వేరుగా కనపడదు. నీ అయ్యో భగవాన్ చెప్పారు కదా, మనస్సుంటే దేవుడు ఉన్నాడు, మనస్సుంటే పూర్వజన్మ ఉంది, మనస్సుంటే పునర్జన్మ ఉంది, మనస్సుంటే పుణ్యం ఉంది, మనస్సుంటే పాపం ఉంది, మనస్సు లేకపోతే ఏది లేదు. అది ఎంత ఎక్కడుంది, ఎంత ఈ రహస్యం అంత ఎక్కడుంది, మైండ్ లో ఉంది. నీకు ఏదైనా వికారం వస్తుంటే మైండ్ కారణం, నీకు ఏదైనా కోపం వస్తుంటే నీ మైండే కారణం, నీకు ఎవరి మీద అస్వీకరించే నీకు మైండే కారణం. నీకు అర్థమవుతుంది, అన్నిటికీ అన్నిటికీ మైండే కారణం. కొంతమంది ఇతరులను చూసాల్సి పట్టాను కూడా టైం ఉండదు వాళ్ళకి. మనకేంటే నీ ఎవరినొకరిని చూసాల్సి పడతాం, అంత పని లేని వాళ్ళు అంత నిరంగా పని వాళ్ళకి ఎవరికి వాళ్ళని చూసి అసూయపట్టాను కూడా వాళ్ళకి టైం ఉందనే ఉండదు. దే హ్యావ్ నో టైం టు వేస్ట్. వాళ్ళు వేస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర టైం ఏమి ఉండదు, అంటే అసూయ పడటానికి వాళ్ళకి అవకాశం కూడా ఉండదు. ప్రపంచం ఏదో బాధపడతాం అనుకోవటం, ప్రపంచం ఏదో దుఃఖం ఉందనుకోవటం, ఇవన్నీ కూడా ఆ నేనులో ఉంది, ఆ నేనులోనే ఉంది. అంటే ఆ నేను చుట్టూనే తిరుగుతుంది, ఆ నేను ఆ నేను చుట్టూ ప్రపంచం తిరుగుతుంది, ఆ నేను చుట్టూ రాబోయే జన్మలు తిరుగుతున్నాయి. నీ కోపాలు నీ తోపాలు నీ కోపాలు నీ తాపాలు నీ లోపాలు నీ దోషాలు అని ఆ నేను చుట్టూనే తిరుగుతున్నాయి. ఆ నేను కనుక అణిగిపోతే దాని చుట్టూ తిరిగి కూడా అణిగిపోతాయి. నీ కోపం వచ్చినందుకు ఆ నేను చుట్టూరా కోపం తిరుగుతుంది, నీ ఎవరి మీద అసూయ వచ్చినందుకు ఆ నేను చుట్టూరా అసూయ తిరుగుతుంది. ఆ నేను కనుక అణిగిపోతే అసూయ కూడా అణిగిపోతుంది. నీ పునర్జన్మ రాబోయే జన్మలకి ఏమైనా కారణాలు ఉన్నాయనుకో అవి కూడా ఆ నేను చుట్టూరు అలా తిరుగుతూ ఉంటాయి. ఆ నేను అణిగిపోతే అవి కూడా అణిగిపోతాయి. ఏం వండర్ఫుల్ టీచింగ్ కదా, బ్యూటిఫుల్ టీచింగ్, చాలా మంచి టీచింగ్, వెరీ వెరీ నైస్ టీచింగ్. భగవంతుడు చాలా బుద్ధిమంతుడు అంటున్నారు, భగవంతుడు చాలా సంపూర్ణుడు అంటున్నారు, భగవంతుడు ఈ వెలుతుడే అంటున్నారు. భగవంతుడే వెలుతుడు, లేకపోతే ఈ లోకాన్ని ఇంత వెలుతుడు తోడు ఎంతని సృష్టించాడు అంటున్నారు డాక్టర్ గారు. గొడవ గొడవ చేసి పడుతున్నారు డాక్టర్ గారు. భగవంతుడు చాలా బుద్ధిమంతుడు అంటున్నారు, భగవంతుడు చాలా మంచివాడు అంటున్నారు, భగవంతుడు ఏం వేరు తీయలేదు అంటున్నారు. అదేం తెలియని దేవుడు ఈ లోకంలో ఇన్ని వెలుతులతో ఈ లోకాన్ని ఎంత సృష్టించాడు ఆ దేవుడు. ఎవరు ఈ ప్రశ్న డాక్టర్ గారు అడుగుతున్నారు, ఇన్ని వెలు ఆయన వెలికి లేదు, దేవుడికి వెలికి లేనప్పుడు లోకం కూడా వెలికి లేకుండానే ఉండాలి. మరి దేవుడికి వెలికి లేనప్పుడు లోకంలో ఇన్ని వెలుతులు ఎందుకు సృష్టించాడు, ఆయనకి ఆయనలో బహుశా ఏమైనా వెలికి ఉండము, అంటే లోకంలో ఇన్ని వెలుతులు కనిపిస్తున్నాయి. ఆయనకి ఆయన వెలికి లేకపోతే, ఆయనకి కొరత లేకపోతే, ఆయన కనుక సంపూర్ణుడైతే ఈ ప్రపంచాన్ని కూడా సంపూర్ణంగా సృష్టించాలి. కానీ ఇంత వెలుతులతో ఇంత కొరతలతో ఇంత గొడవలతో ఇంత రోగాలతో ఇంత దుఃఖంతో ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు ఆ దేవుడు అని డాక్టర్ గారు ప్రశ్నిస్తున్నారు. దేవుడు వికలంగా ఉన్నాడు, అంటే ప్రపంచానికి కూడా వికలంగానే సృష్టించాడు అని అడిగి అని ఎవరు అడుగుతున్నారు అని భగవాన్ అడిగారు. మళ్ళీ వాడు దగ్గరికి వచ్చేస్తున్నారు, ముఖ్యంగా ముట్టేస్తున్నారు భగవాన్. ఇక్కడ ఎన్ని ప్రశ్నలు ఎవరు అడుగుతున్నారు అన్నారు భగవాన్. అప్పుడు అన్నారు నేను అడుగుతున్నాను అన్నారు డాక్టర్ గారు. అప్పుడు ఏమన్నారు డాక్టర్ గారు, నేను అడుగుతున్నా అనేనెవడు, ఆయన అడుగుతున్నా ఆ నేనెవడో నేను తెలిస్తే అప్పుడు దేవుడు ఎవడో నేను తెలుస్తాడు. అడుగుతున్నా ఆ నేనెవడో నేను తెలియకపోతే ఆ నేను యొక్క మూలంలోకి వెళ్ళకపోతే దేవుడు కూడా ఎవడో తెలియదు. దేవుడు దేవుడు అందంగా ఉన్నాడా లేకపోతే వికలంగా ఉన్నాడా, దేవుడు జ్ఞానంతో ఉన్నాడా లేకపోతే అజ్ఞానంతో ఉన్నాడా, దేవుడు అందంగా ఉన్నాడా లేకపోతే అందహీనంగా ఉన్నాడా అని, దేవుడు రూపంతో ఉన్నాడా దేవుడు రూపం లేకుండా ఉన్నాడా, ఈ గొడవలన్నీ ఇక్కడ కూర్చుని చర్చించబడు ఆ నేను యొక్క మూలంలోకి వెళ్తే అక్కడ దేవుడు ఉన్నాడా, అప్పుడు దేవుడు నీకు అనుభవంలోకి వచ్చాక తెలుస్తుంది అది వికలంగా ఉన్నాడు లేకుండా ఉన్నాడు. ఈ ప్రశ్నని అడుగుతుంది ఎవరు, నేను అడుగుతున్నాను భూమి దట్టాయి అడిగే అనేనెవరు, అడిగే అడిగే అనేనెవరు, అడిగే అది కూడా ఒక తరం పేరు, అది కూడా అడిగే నేను కూడా ఒక తరం పేరు, అది నిజం కాదు, అది నిజమేనేమి కాదు కూడా ఒక తరం పేరు. అంటే ఈ తలంపు ఈ ప్రథమ తలంపు ఈ ప్రథమ తలంపు యొక్క మూలంలోనే ఈ మూల తలంపు యొక్క మూలంలోనే దేవుడు ఉన్నాడు. ఈ మూల తలంపు యొక్క మూలంలోకి ఇలా దేవుని చూసి దేవుని చూశాక కూడా ఈ ప్రశ్న అడుగు అప్పుడు సమాధానాలు వస్తాయి నీకు. దేవుడంటే నీకు అప్పుడు అవగాహన వస్తుంది, అప్పుడు వరకు నువ్వు దేవుడు గురించి అవగాహన లేదు, అవగాహన రాదు. అంటే ఈ భగవాన్ ఏమంటున్నారంటే ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే దేహ బుద్ధి నీకు వదలనంతకాలం, అంటే దేహానికి పరిమితమై నేను నీకు వదలనంతకాలం ప్రపంచం నీకు వీడిగానే కనిపిస్తుంది. దుఃఖాలు లోకంలో దుఃఖాలు కనిపిస్తాయి, ఆ లోకంలో ఆ లోపాలు కనిపిస్తాయి, లోకంలో ఆ దోషాలు కనిపిస్తాయి, ఆ లోకంలో నీకు బాధలు కనిపిస్తాయి, లోకంలో నీకు భారాలు కనిపిస్తాయి. కానీ దైవం పరిపూర్ణుడే, దైవంలో వ్యతిరేకం లేదు, దైవం పరిపూర్ణుడే, దైవంలో పరిఫెక్షన్ ఉంది, దైవంలో పరిఫెక్షన్ ఉంది. కానీ నీకు ఈ లోపాలు, ఈ వికలత్వాలు, ఈ దోషాలు, ఈ దేహగతమైన నేనికి ఆ కనిపిస్తున్నాయి. ఈ దేహగతమైన నేను పోగొట్టుకున్నప్పుడు చూడు, జల్లు దేవుడు పరిపూర్ణుడు అవును కాదు నీకు తెలుస్తుంది. నీ కళ్ళ కనిపించే లోపాలన్నీ కూడా ఈ దేహగతమైన నేనికే నీకు కనిపిస్తున్నాయి. అంటే దైవం పరిపూర్ణుడు, వాని క్షీణి కూడా పరిపూర్ణమే. దేవుడు చేసే పనిలో నీకు లోపాలు ఎందుకు కనిపిస్తున్నాయి అంటే దేహానికి పరిమితమైన బుద్ధికి కనిపిస్తున్నాయి. ఆ దేహానికి పరిమితమైన బుద్ధిని పోగొట్టుకుని చూడు, అది దేవుని సృష్టి లోపాలే ఉన్నాయో లేదో నీకు తెలుస్తుంది. అంటే ప్రపంచంలో కనిపించిందంటే నా మనసులో ఉన్నది కనిపిస్తుంది, ప్రపంచంలో నాకు ఏదైనా కనిపిస్తుంది నా మనసులో ఉన్నది నాకు కనిపిస్తుంది, నా మనసులో ఉన్నది నాకు కనిపిస్తుంది, కానీ నా మనసులో లేనిది నాకు బయట కనపడదు. You see, wrong in another, one so wrong and wrong. నీకు ఏ మనిషిలోనే దోషం కానీ లోపం కానీ కనిపిస్తే ఆ దోషం ఆ లోపం నీళ్ళు కూడా ముందు ఉండాలి. నీలో లోపం లేకపోతే ఎవరి మనిషిలో లోపం కనపడదు, నీలో దోషం లేకపోతే ఎవరి మనిషిలో దోషం కనపడదు, నీలోని బలహీనత లేకపోతే ఎవరి మనిషిలో బలహీనత కనపడదు, నీలో ఉన్నాయో బయట కనిపిస్తున్నా. నీ సృష్టి భగవన్ చెప్పారు, వండర్ఫుల్ టీచింగ్, బ్యూటిఫుల్ టీచింగ్, నైస్, వెరీ 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 నైస్ టీచింగ్. ఏం చెప్పారు భగవన్, ఏం చెప్పారు, ఈ సృష్టి మంచిది కాదు, ఈ సృష్టి చెడ్డది కాదు, ఈ సృష్టిలో మంచిది చెడు మంచిది కాదు, ఈ చెడ్డది కాదు, ఈ స్తంభం మంచిది కాదు, ఈ చెడ్డది కాదు, మనకి ఉన్నంతేలా ఇది మంచిది కాదు, ఈ చెడ్డది కాదు, సృష్టి కూడా మంచిది కాదు చెడ్డది కాదు. మరి సృష్టి ప్రయోజనం అంటే నీడు బలహీనత ఏంటో సృష్టి చూపిస్తుంది. నీలో ఉన్న బలహీనత నీ లోపం పోగొట్టు, తన లోపం లోపం చూపిస్తుంది. నువ్వు సాధన చేసి ఆ లోపాలని పోగొట్టుకుంటే నీ హృదయంలో ఉన్న స్థితి నీకు తెలుస్తుంది, అప్పుడు మోక్షం నిన్ను వరిస్తుంది. నీ భూమి మీదకి ఎందుకు వచ్చావంటే, నువ్వు ట్రైనింగ్ అవటానికి వచ్చావు. నీ లోపం నీలో ఉన్న లోపం యొక్క ప్రయోజనం ఏంటంటే నీలో ఉన్న బలహీనతను లోపం చూపిస్తుంది. నీ బలహీనతను లోపం చూపించిన తర్వాత నువ్వు దుఃఖపడుతూ కూర్చోక, బాధపడుతూ కూర్చోక, అతను చేసి ఆ లోపాలను తొలగించుకుంటే నీ హృదయంలో ఉన్నటువంటి నిరస్థితి నీకు తెలుస్తుంది. నీ నిరస్థితి నీకు తెలిసాక న్యాచురల్గా నార్మల్గా ఉంటావు. ఈ చావుడు లేని, పుట్టుకు లేని, ఈ ప్రకృతి గుణాలు లేని నిజమైన స్థితికి, యథార్థమైన స్థితికి, వాస్తవమైన స్థితికి ఎదిగి వెళ్ళిపోతావు. ఈ జన్మ మరణ ప్రవాహం నుంచి బయటకు వచ్చేస్తావు, ఒడ్డుకు వచ్చేస్తావు. ఈ జన్మ మరణ ప్రవాహం నుంచి నువ్వు ఒడ్డుకు వచ్చేస్తావు. తిరిగి నువ్వు జన్మించవలసినటువంటి పని లేదు, నీ శవాన్ని తొడవలసిన పని లేదు, ఈ శవాన్ని మొయ్యవలసిన పని లేదు, ఈ శవాన్ని వేసుకుని తిరగవలసిన పని లేదు. ఎప్పుడు ఎప్పటి వరకు ఈ ఆర్టిఫిషియల్ లైఫ్ నుంచి నువ్వు బయటకు రా. నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీ హృదయంలో ఒక వాస్తవం ఉంది, నీ హృదయంలో ఒక యథార్థం ఉంది. నువ్వు ఏ విధంగా అయితే దేహం నీకు నేనుగా వ్యక్తమవుతుందో, నీ హృదయంలో యుగం కనుక నీకు నేనుగా వ్యక్తమైతే అవి దొంగలన్నీ నిన్ను విడిచిపెట్టేస్తాయి. ఈ దొంగలన్నీ కూడా విడిచి పునర్జన్మ కారణాలు కూడా నిన్ను విడిచిపెట్టేస్తాయి, పునర్జన్మ కారణాలు కూడా నిన్ను విడిచిపెట్టేస్తాయి. అయితే లోపల దేన్నైతే పోగొట్టుకోవాలని అనుకుంటున్నాను, దాని చుట్టూ పూజలు చేస్తున్నాను, జపాలు చేస్తున్నాను, ధ్యానాలు చేస్తున్నాను, విచారణ చేస్తున్నాను, ఈ నేను పోగొట్టుకోవాలని నా పంట, మరి ఈ నేను చోట పూజ చేస్తున్నాను, ఈ నేను చోట జపం చేస్తున్నాను, ఈ నేను చోట ధ్యానం చేస్తున్నాను, మరి ఈ నేను తను పోగొట్టుకుంటుందా అంటే లోపల నువ్వు చేసే సాధన చేసి ఆత్మ నేను అనుగ్రహిస్తుంది, ఆత్మకి నీ పోగొట్టి నీకు సహాయపరుస్తుంది. ఈ నేను చోటు నువ్వు తంటాలు పడుతున్నావు, ఈ నేను చోటు నువ్వు తంటాలు పడుతున్నావు, నీ లోపల ఉన్న పరమేశ్వరుడు. మనం ఏదైనా వస్తువును చూడాలంటే కళ్ళు ఉండాలి, కానీ దేవుడు ఏదైనా వస్తువును చూడాలంటే కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, దేవుడు కాలు లేకుండా నడవగలడు, చేతులు లేకుండా పని చేయగలడు, కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా అది వినగలడు. దేవుడికి దేహం చోటు పని లేదు, దేవుడికి దేహం లేకుండా కూడా పని చేయగలడు, నిశ్శబ్దంగా పని చేస్తాడు. అది నీ కళ్ళకు కనిపించేంత మాత్రం చేయడం దేవుడు పని చేయకుండా నువ్వు అనుకోకూడదు. దేవుడు నీ కళ్ళకు కూడా నీ కళ్ళకు కనిపించినందుకు మాత్రం దేవుడు పని చేయకుండానే నువ్వు అనుకోకూడదు. అంటే నీవు ఆ నిరస్థితి తెలిసినప్పుడు నీ హృదయంలో ఉండదు. అంటే ఈ నేను తొలగించుకోవడానికి నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నావో అప్పుడు ఆత్మ నీ లోపలన్న ఆత్మ అంటే ఏంటి, ఏదో తంటాలు పడుతున్నాడు, ఏదో పూజలు చేసుకుంటున్నాడు, జపాలు చేసుకుంటున్నాడు, ధ్యానాలు చేసుకుంటున్నాడు, ఏదో అధ్యయనం నుంచి బయటపడతానని తంటాలు పడుతున్నాడు అనుగ్రహించి ఆ నేను ఆ లోపల నా చైతన్యమే పోగొడుతుంది. నీ కుప్పు గంతుల వల్ల నువ్వు సముద్రాన్ని దాకలేవు. అపమాన చేయగానే ఆ నీళ్ళని పోగొట్టేస్తాను, ఆ నీళ్ళని తొలగిస్తుంది, ఆ నీళ్ళని పోగొడుతుంది. ఉంచండి మీ అంత కొంచెం నువ్వు ప్రయత్నం చేశాను. ఆ చైతన్యాన్ని కనుక ఆ చైతన్యం ముద్దలో ఉండదు, ఆ చైతన్యం మైత్రిలో ఉండదు, ఆ చైతన్యం గోడలో ఉండదు. అది అనుగ్రహ స్వరూపం, అదే చైతన్య స్వరూపం. ఈ నేను అదే పోగొట్టేస్తుంది. నీ ప్రయత్నం, నేను సిన్సియర్గా ప్రయత్నం చేస్తుంటే దేవుడు ఇంటలో గోడలో ఉండడు, దేవుడు ఇంటలో మైకులో ఉండడు, దేవుడు ఇంటర్ ముద్దో బయట భగవంతుడు గాట్ ఇస్ నాట్ ఎట్ ఫుల్. రమణేశ్వరంలో గాట్ ఇస్ నాట్ ఎట్ ఫుల్. భగవంతుడు తెలుతుక్కువాడు కాదు, భగవంతుడు అమాయకుడు కాదు, భగవంతుడు మూర్ఖుడు కాదు, భగవంతుడు మీకంటే తెలియగలవాడు. గాడ్ ఇస్ నాట్ ఎట్ ఫుల్, గాడ్ ఇస్ నాట్ ఎట్ ఫుల్, గాడ్ ఇస్ నాట్ ఎట్ ఫుల్. గాడ్ని ఫుల్ అనుకోకండి, దేవుని తెలియతక్కువాడు అనుకోకండి. దేవుడు మీకంటే తెలియగలవాడే, మీకంటే వివేకం ఉంటుందే, కానీ గాడ్ని ఫుల్ అని మీరు అనుకుంటున్నారు. అంచేతే భగవాన్ ఏం చెప్తున్నారంటే, నేను చెప్పిన విచారణ మార్గం కనుక డాక్టర్ గారు కూడా ఏం చెప్తున్నారంటే, నేను చెప్పిన కనుక విచారణ మార్గం ఈ జ్ఞాన మార్గం ఈ తలకాయకి ఎక్కకపోతే, భగవాన్ డాక్టర్ గారు కూడా ఏం చెప్తున్నారంటే, ఏ విచారణ మార్గం చెబుతున్నాను, ఈ విచారణ మార్గం ఈ జ్ఞాన మార్గం ఈ తలకాయక పట్టకపోతే, నీ మెదడెక్కడ పట్టకపోతే స్తోత్రాలు చేసుకోండి. ఓ దేవుడాను చాలా గొప్పవాడు అని చెప్పి నేను అజ్ఞానంలోంచి బయటికి తీయను స్తోత్రాలు చేసుకోండి. దేవుడు నేర్పకూడకండి, దేవుడి మీద పాటలు పాడుకోండి, దేవుడి మీద పాటలు పాడు, దేవుడి మీద పద్యాలు పాడుకోండి, దేవుని దేవుని స్తుతించండి, దేవుని స్తోత్రం చేయండి. యూ గో అండ్ మెడిటేట్ గాడ్. నీ వెళ్ళిపో, దేవుని నిజానం అని చేసుకో. నీ వెళ్ళిపో, యూ గో. నీ వెళ్ళిపో, రాత్ర అర్థం చెప్పాడు, యూ గో, నీ వెళ్ళిపో అండ్ మెడిటేట్ గాడ్. దేవుని నిజానం చేసుకో, దేవుడికి పూజ చేసుకో, దేవుడికి జపం చేసుకో, దేవుని ధ్యానం చేసుకో, ఆ దేవుడి రూపాన్ని ధ్యానం చేసుకో, దేవుని నామాన్ని స్మరించుకో. యూ గో, యూ గో అండ్ మెడిటేట్ అండ్ గాడ్. నువ్వు వెళ్ళిపో, దేవుని ధ్యానం చేసుకో, దేవుని జపం చేసుకో. ఇలా చేసుకోగా చేసుకోగా నీకు నిజం తెలియకుండా నువ్వు పూజించే దేవుడికి నిజం తెలుసు అని అందరికీ వాడు తీసుకుపోతాడు. నీకు ఏ భక్తి మార్గం ఇష్టమైతే అలా ప్రయాణం చేసి ఉంటాను జ్ఞానికి వెళ్ళిపో. యూ గో ఏమంటున్నారు, యూ గో అండ్ మెడిటేట్ ఆన్ గాడ్. నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో, దేవుణ్ణి ధ్యానం చేసుకో, పద్యాలు పాడుకో, స్తోత్రాలు చేసుకో, ఆ స్తుతి చెయ్యి. దేవుడా దేవుడని మనం విష్ణు సహస్రం లలిత సహస్రం ఉంటారు, ఆ నామాలతో దేవుణ్ణి భజించుకో, దేవుణ్ణి ఆ భజించుకో. నీకు నిశ్చల స్థితి కలుగుతుంది, నిర్మల స్థితి కలుగుతుంది, నిరాడంబర స్థితి కలుగుతుంది. ఇది కలగటాన్ని స్వరూపాన్ని ఇచ్చేస్తాడు. నేను చెప్పిన విచారణ మార్గంలో నిన్ను ప్రయాణం చేయడం, నేను బలవంతం చేయటం లేదు. బలవంతం చేసే అలవాటు నాకు లేదు. బలవంతం చేసే అలవాటు నాకు లేదు. యూ గో, యూ గో అండ్ మెడిటేట్ అండ్ గాడ్. తెలుపు దేవుని జపం చేసుకో, దేవుని పూజ చేసుకో, దేవుని ధ్యానం చేసుకో, దేవుని నామాలు స్మరించుకో. తెలుపో, యూ గో అండ్ మెడిటేట్ అండ్ గాడ్. అంటే నా మార్గంలో నేను తరించాల్సి లేదు. నీకు ఏ మార్గం ఇష్టమైతే ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేసి తరించి నువ్వు బాగుపడటం నాకు కావాలి, నువ్వు బాగుపడటం నాకు కావాలి. అంతేకాదు నా మార్గంలోనే ప్రయాణం, భగవంతుని తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. నీకు నచ్చిన మార్గంలో ప్రయాణం చేసి భగవంతుని పొందు, ఆ ఆనందాన్ని పొందు, ఆ శాంతి, ఆ శాంతి స్థితిని పొందు. ఆ శాంతి సాగరంలో నువ్వు ఐక్యమైపో. యూ గో అండ్ మెడిటేట్ అండ్ గాడ్. వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, దేవుని ధ్యానం చేసుకో. అది ఒక మార్గం. భగవాన్ ఏమంటారంటే, మరి మెడిటేటర్ లేకుండా మెడిటేషన్ ఎలాగో వస్తుంది? ధ్యానం చేసేవాడుంటే ధ్యానం చేస్తాడు, ఆ చేసేవాడు లేనిప్పుడు ధ్యానం ఎవరు చేస్తారు? శరీరం ఉంటే రోగం వస్తుంది, శరీరం లేని వాడుకుంటే రోగం ఏంటి? మీకు అర్థమవుతుంది, శరీరం ఉంటే రోగం కానీ శరీరం లేని వాడికి రోగం ఏముంటుంది? అలాగే ధ్యానం చేసేవాడు లోపల ఒకడు ఉంటే ధ్యానం చేయాలన్నమాట. ఆడే లేడనుకోండి, వాడే లేకుండా మీరు ధ్యానం చేయడం చేస్తారు. ఆ ధ్యానం చేసేవాడు ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు, నీకు నాకు రోజు ఇంకా రోజు పే చేయించుకు, ఎంతకాలం మీరు కూర్చొని పేజీ పెట్టుకుంటా, ఇంటికి కాన్ఫ్లిక్ట్ ఇంకా మీ దాకా నువ్వు పో, నువ్వు బాగుపడటం నాకు కావాలి. ఆ మెడిటేటర్ ఉన్నాడనుకుంటున్నావు, ధ్యానం చేసేవాడు ఎవడో ఒకడు ఉన్నాడనుకుంటున్నావు, ఉన్నాడనుకుంటున్నావు కాబట్టి ధ్యానం చేయి, ధ్యానం చేయడం, దేవుని ధ్యానం చేయగా చేయగా ఈ మెడిటేటర్ మీద కనిపిస్తాడు. ఎవరు ఎవరు దేవుడు ఉన్నాడని వాళ్ళకు ధ్యానం చేయి, ఈ ధ్యానం చేసేవాడిని ఆ ధ్యానం ఏం చేస్తుంది? ఆ చంపేస్తుంది. ఆ మెడిటేటర్ ఒక ఉన్నాడనుకుంటున్నాడు, ఇది ధ్యానం చేసుకో. ఇక భగవాన్ ఏమంటున్నారు, ధ్యానం చేసేవాడు ఎవడు? ఇది విచారణ మార్గం. ధ్యానం చేసేవాడు ఉన్నాడని ఉన్నాడని అనుకుంటున్నాడు, అసలు నిజంగా లేనే లేడు, కానీ ఉన్నాడు అనుకుంటున్నావు కాబట్టి యూ గో. ధ్యానం చేసేవాడు నిజంగా లేనే లేడు అసలు, కానీ ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు, ఉన్నాడని అనుకుంటున్నావు కాబట్టి నీ మార్గం నువ్వు ప్రయాణించి గో అండ్ మెడిటేట్ అండ్ గాడ్. ధ్యానం చేసేవాడు ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావు, అది ధ్యానం మానకు, వెళ్ళి ఇంటికి వెళ్ళిపో చేసుకో, దేవుని ధ్యానం చేసుకో. మెడిటేటర్ ఉన్నప్పుడు మెడిటేషన్ ఉంటుంది, మెడిటేటర్ లేనప్పుడు మెడిటేషన్ ఎక్కడ ఉంటుంది? మెడిటేషన్ ఉండదు. అంటే గో అండ్ మెడిటేట్ అండ్ బ్యాక్. దేవుని ధ్యానం చేసుకో, దేవుని స్తోత్రం చేసుకో, దేవుని పూజించుకో, దేవుని జపం చేసుకో, దేవుని అర్చన చేసుకో. అర్చన చేసుకో చేసుకోరా, నువ్వు నీకు నిజం తెలియకపోయినా నువ్వు ధ్యానం చేసే దేవుడికి నిజం తెలుసు, ఆ నిజాన్ని నీకు ఇస్తాడు, ఆ నిజం నీకు తెలియపరుస్తాడు. అని గో నీ ఇంటికి వెళ్ళిపో, ఆ ధ్యానం చేసుకో, ఆ జపం చేసుకో, ఆ తరించు ఆ పొందవలసింది అది నువ్వు పొందటానికి ప్రయత్నం చేయి. యూ గో అండ్ మెడిటేట్ అండ్ గాడ్. భగవంతుని తెలుసుకోవాలని మనకు అనుకుంది. ఆ భగవంతుని తెలుసుకోవడానికి ఏదో అడ్డెక్ చేస్తానని మనం అనుకుంటున్నాం. ఆ ఏం అడ్డు కొంచెం విచారణ చేస్తే ఏం అడ్డు అవటం సంగతి మనకు తెలుస్తుంది. ఏదో అడ్డెక్ చేస్తాం, ఏదో అడ్డెక్ చేస్తాం అని అనుకుంటున్నాం. ఆయనకి మనకి మధ్య ఏదో సిమెంట్ గోడలు కట్టేశారనుకుంటున్నాం అంట. అది ఏం గోడలైంది ఇంకో అసలు గోడ లేదు ఉందనుకుంటున్నావు కాబట్టి ఉరుకు గోడనే. అసలు గోడ లేదు మనం ఉందనుకుంటున్నా నేను చెబుతాను ఉరుకు ఉందనుకుంటున్నావు కాబట్టి ఉరుకు అది గోడ లేదంటాడు. ధ్యానం చేసేవాడు ఉన్నాడని అనుకుంటున్నావు కాబట్టి ధ్యానం చెయ్యి. మరి ఉన్న అసలు లేడు, ధ్యానం చేసేవాడు లేడు అసలు, కానీ ఉన్నామని అనుకుంటున్నావు. ఇంటి నాడు పన్నప్పుడు ఎందుకు రోజు పేచి పెట్టుకోవటం? అత్తకోట రోజు కూర్చొని పేచిని పెట్టుకుని మరి ఎలుపలు వంటలు వంటలు అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా స్నేహంగా ఉన్నప్పుడు వెళ్ళిపోవటం మంచిది. విలేదారు వచ్చిన తర్వాత వెళ్ళిపోవటం కంటే స్నేహంగా ఉన్నప్పుడు ఏర్పాటు కొండలు పెట్టేసుకోవడం మంచిది. ఆ స్నేహం స్నేహం కొంతకాలం గడిచిపోతుంది. విలేదారు వచ్చాక సెపరేట్ అవుతారనుకుంటే ఆ విలేదారు సచ్చి వరకు ఉంటాయి. వెళ్ళిపో నీ దాన్ని చూసుకుని ఆ దాన్ని నేను చూసుకుంటానంటున్నారు. నీ మార్గంలోని వెళ్ళిపో, మెడిటేట్ ఉన్నాడు నువ్వు అనుకున్నా కాబట్టి మెడిటేట్ చేయి. లేడు కానీ ఉన్నాడు నువ్వు అనుకున్నా బలం నమ్ముతున్నా చే చేసుకుని నీ పద్ధతులు నువ్వు చూసుకుని తరించడం నాకు కావాలి, నువ్వు బాగుపడటం నాకు కావాలి, నీ పద్ధతులు నువ్వు చేసుకో. నువ్వు గో అని మెడిటేట్ ఉందా. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. చెప్తారు రోజులు నెలలు సంవత్సరాలు చుట్టుకులు చావులు ఏం లేవన్నారు చైతన్యుడు. ఈ రోజులు కూడా లేవట, ఫిబ్రవరి నవంబర్ డిసెంబర్ ఏం లేవు, చైతన్యం లేవన్నారు. అక్కడ ఉన్నది ఆనందమే ఆనందం, శాంతే శాంతి, సుఖమే సుఖం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. Thank you.